శ్రీకృష్ణ స్వరూపమైన సభకు నమస్కారం. మా ఇలవేల్పులైన శ్రీ సూర్యనారాయణ సుబ్బాయమ్మ దంపతుల దివ్య ఆశీస్సులతో, గురుదేవుల దీవెనలతో ఈ సభను ప్రారంభించుచున్నాము. ఈరోజు వ్యాఖ్యాత్రిగా మీ ముందుకు వచ్చిన నా పేరు వెంకటలక్ష్మి. అభినవసుక, ఆంధ్ర మురారి, ఆంధ్ర భాషాభూషణ అయిన బ్రహ్మశ్రీ వదిపతి పద్మాకర్ గారిని వేదిక మీదకు రావాల్సిందిగా కోరుచున్నాము. ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న రోజు మా కార్యక్రమంలో అండదండగా ఉంటున్న కంటిపూడి రవీంద్ర ప్రసాద్ గారిని గురువుగారికి పూలమాలకతో సత్కరించవలసిందిగా కోరుచున్నాము.
గురుర్ బ్రహ్మ, గురుర్ విష్ణు, గురుదేవో మహేశ్వరః, గురు సాక్షాత్ పరబ్రహ్మ, తస్మై శ్రీ
గురుగారి వివరణ సమయం పెంచటం కోసం ఇంతటితో మా పరిచయ వాక్యాలు ముగిస్తూ గురువుగారిని అనుగ్రహ భాషణం చేయవలసిందిగా శిరస్సు వంచి నమస్కరిస్తూ వేడుకుంటున్నాము.
సమస్త సన్మంగళాని సంతు. శ్రీమద్ భారతం, మహాభారతం ఈ ప్రాంగణంలో శుభ విశేష సమయంలోనే ప్రారంభమింపబడింది అనడానికి ఉదాహరణ ఈ మంగళవాద్యమే. ఈరోజు ద్రౌపదీ కళ్యాణ ఘట్టం ప్రారంభం కాబోతోంది. ఈ కళ్యాణ సమయంలో ఘనుడు కేశవస్వామి శ్రీదేవి భూదేవి సమేతుడై నిన్న కళ్యాణం చేసుకుని ఇవాళ ఊరెరిగింపుగా రావడం ఉందే, ఇంతకంటే ఇంకా పరమాత్మునికి మన ఎడల అపారమైన కరుణ ఉందని, ఇది ఆయన సంకల్పంతో ప్రారంభమైందని చెప్పడానికి వేరే ఉదాహరణ అక్కర్ల. అంతటి భగవంతుణ్ణి మోసే భాగ్యం భగవంతుడు మనకిచ్చాడు. ఏమిటో తెలియదు కానీ ఎప్పుడూ ధర్మానికి అధర్మానికి మధ్యలో సంఘర్షణ సాగుతూనే ఉంటుంది. ఎన్నో మాయోపాయాలు పన్ని దుర్యోధనాదులు పాండవుల్ని సర్వనాశనం చేయడానికి తమ సమస్త శక్తులు ఉపయోగించారు, కానీ ఎప్పటికైనా ధర్మమే రక్షించి తీరుతుంది అని భారతం నిరూపించింది. మహానుభావులైన పాండవుల తల వెండ్రుక వాడలేదు, వాళ్ళని చంపడానికి ఎన్నో కుట్రలు పన్నిన వాళ్ళు నిమిషాలలో చివరికి నశించారు. తాత్కాలికంగా అధర్మం మనకు అలా అనిపిస్తుంది, పాండవులను అల్లరి చేసినారు అనిపిస్తుంది, కానీ అల్లరి ఎక్కువ కాలం నిలబడల. అలిగాడు, విషాన్నం పెట్టించాడు, నీళ్లల్లో త్రోయించాడు, పాముల చేత కాటు వేయించాడు, ఇన్ని చేసినా పాండవులు ఏమీ అవ్వలేదు, చివరికి లక్క ఇంట్లో కాల్చారు. అయినా వాళ్ళు హాయిగా భగవద్ అనుగ్రహం ఉండడం వల్ల, శాస్త్రమును అనుసరించడం వల్ల. ధర్మము అంటే ఇక్కడ ఒకటి గుర్తుపెట్టుకోవాలి, శాస్త్రములు పుస్తకములు చెప్పినట్టు చెయ్యడం. అలా చేసినంతకాలం మానవునికి ఎప్పుడూ ఎవడి వల్ల ప్రమాదం రాదు. ఎవడన్నా తలుచుకుని వాడిని సర్వనాశనం చేయాలనుకున్నా వాడు విజృంభిస్తాడు. తస్మాత్ శాస్త్ర ప్రమాణంతో కర్తవ్యం అని భగవద్గీతలో కృష్ణుడు అందుకే శాస్త్రమును ప్రమాణముగా అంగీకరించు, అది నీ కర్తవ్యం అని చెప్పాడు. ఆ కర్తవ్యం ప్రకారం నడుచుకోవటం వల్లే పాండవులకు ఎప్పటికప్పుడు వెనక భగవంతుడున్నాడు. ఆ ధర్మమూర్తుల కథ విన్నప్పుడు ఏదో ఒక అనుభూతి కలిగిస్తానన్నాడు భగవంతుడు. అందుకనే ఇవాళ స్వామిని ఊరేగించారు. నా అదృష్టం వల్ల సమస్త లోకాలని ఆయన మోస్తూ ఉంటే ఆయన్ని మన భుజం మీద వేయగలిగాం చిరవేపు నేనమాట. నిజానికి ఆయన్ను మొయ్యగలమా అంటే మొయ్యలేము, ఆయన కాస్తంత రవ్వంత మన కోసం తేలికైతే తప్ప. ముందు భుజం దాని కింద పెట్టి పైకెత్తినప్పుడు కొండంత బరువులు అనిపించాడు. జయ కేశవానగారే కొండంత కాస్త మరీ అండాండం పిండాండంలాగా సూక్ష్మం అయిపోయింది బ్రహ్మాండం కాస్త అన్నమాట. చాలా సంతోషం. చివరిదాకా మొయ్యాలనున్నా ఆ బాధ్యత ఉన్నవాళ్ళు వేరే ఉన్నారు కనుక ఈ బాధ్యత మనది కనుక ఇందులో గడుగు పెట్టేస్తున్నాం అన్నమాట. పాండవులు ఏకచక్రపురం చేరారు అవర్క్ర పరాక్రమంతో. అక్కడ ఒకనొక గృహం దగ్గర చేరి ఆ గృహంలో పూర్వం ఇప్పటికి మళ్ళీ అద్దె ఇళ్ళు కావు గనక ఉచితంగా ఇచ్చేవారు సముచితంగా ఇచ్చేవారు. ఆ ఇంట్లోనే ఉన్నారు వీళ్ళు. ఆ ఇంట్లో ఉంటూ హాయిగా భిక్షాటనతో బతికారట. అన్నిటికంటే భిక్షాటనతో బ్రతకడం చాలా సుఖమైన పద్ధతి అన్నారు. ఏ రోజుకో రోజు వండుకోవలసిన అవసరం లేదు. అహంకారం కూడా తొలగుతుంది అందులో. నేను చాలా గొప్పవాడిని అనుకుని ఎవడన్నా ఎవరి దగ్గరికైనా వెళ్ళి యాచించగలడా? కానీ పాండవుల అహంకారాన్ని తాత్కాలికంగా విడిచిపెట్టి బ్రహ్మచర్య దీక్షతో బ్రతికారు. వాళ్ళమ్మ కూడా చాలా ఔచిత్యం కలిగింది కనుక తెచ్చిన పదార్థాలన్నీ ఎవరికి ఎంత ఇవ్వాలో అంత ఇచ్చింది. ఇప్పుడు సంపాదన అందరిది ఒక రకంగా ఉండదు. ఒకడు ఎక్కువ సంపాదిస్తాడు, ఒకడు తక్కువ సంపాదిస్తాడు. కానీ పెట్టేటప్పుడు మాత్రం అవతలి వ్యక్తి ఆకలిని ఎరిగి పెట్టాలి అని. వాడికి 100 రూపాయల జీతం, నాకు 1000 రూపాయల జీతం, కానీ వాడికి వెన్న పెడుతున్నావు నాకు మాత్రం నెయ్యి ఇయ్యటం లేదు అంటే కాదు. వాడు ఆ వెన్న అరిగించుకోగలిగే శక్తి కలిగిన వాడని వాళ్ళ అమ్మకి తెలుసు. అందుకని కన్న తల్లి అంటే ఎలా ఉంటుంది అంటే పిల్లలు ఎంతమంది ఉన్నా అందరికీ ఒకే రకమైన అన్నం పెట్టదట. వాడికి ఏది అవసరమో అది పెడుతుందన్నారు. అటువంటి నిజమైన కన్న తల్లి కుంతీదేవి పెంపకంలో పెరిగారు. ధర్మం ఎరిగినటువంటి తల్లి గనక ఆవిడ అనుగ్రహం కూడా వాళ్ళ మీద ఉన్నది. వాళ్ళు సధర్మస్వరూపులే నడిచారు. ఇప్పుడు ఈ వాసుదేవ, గట్టిగా చెప్పండి అందరూ, వాసుదేవ హరివాసుదేవ. ఒకనాడు భీముడొక్కడు భిక్షాటనకి వెళ్లకుండా ఇంట్లో ఉండిపోయాడు. ధర్మరాజాదులు నలుగురు భిక్షాటనకి ఆయా వీధుల్లోకి వెళ్లారు. వారు ఆ ఊళ్ళో అడుగు పెట్టిన వేళా విశేషం వల్ల ఎప్పుడూ వాళ్ళకి భిక్షకి కొరత లేకుండానే ఉంది. అయినా భీముడికి పాప సరిపోయేది కాదు. అందుకే ఈ పూట తిరగలేని ఓపిక్గా లేదని ఇంట్లో కూర్చున్నట్ట. తిండి లేక ఆయనకి అంతకంటే లేదు. ఆ సమయంలో హఠాత్తుగా ఆ ఇంటి యజమాని గారి ఇంటి లోపల నుండి ఏడుపులు మొదలయ్యాయి. గొల్లున గోల. ఏమిటి హఠాత్తుగా ఏడుపులు వినపడుతున్నాయి? నాయన భీమసేన, 3 మాసాల క్రితం మనం ఈ ఊరు వచ్చినప్పుడు వీళ్ళు తలదాచుకోవటానికి మనకు ఒక ఇల్లు ఇచ్చారు. అప్పటి నుంచి పాపం వాళ్ళ నీడలో మనం ఉన్నాం. ఈ ఇంటి యజమాని చాలా ఉత్తముడు. అతని భార్య సాత్వికురాలు, ఒక కూతురు ఒక కొడుకు. వీళ్ళు ఎంతో ప్రేమతో ఆప్యాయతతో పలకరించి ఏం కావాలో అడుగుతూనే ఉంటారు. ఎప్పుడూ సంతోషంతో ఉండడమే కానీ వారు దుఃఖించడం వినలేదు. వారికి ఏం కష్టం వచ్చిందో మనం వెళ్ళి తెలుసుకోవాలి. ఇది ఒక ధర్మం. కృత మెర్రుగుట పుణ్యము సన్మతి దానికి సమము చేత మధ్యము మరి తత్కృతమున కగ్గల్లముగా సత్కృతి చేయుట ఉత్తమూ కృత బుద్ధులకు. మనుష్యులు 3 రకాలుగా ఉంటారు. ఎవరైనా ఉపకారం చేస్తే చాలా సంతోషం అండి, మీరు ఉపకారం చేశారు అని గ్రహించి పొగుడుతారు. అంతటితో వాళ్ళ బంధం తీరిపోయినట్టే. కృత మెరుగుట దాని ఏమన్నారు పుణ్యం. ఇతరులు మనకు ఉపకారం చేస్తే ఆ ఉపకారాన్ని గుర్తుపెట్టుకుంటే కొంచెం పుణ్యం వస్తుంది అంతవరకే. కానీ తనకు చేసిన ఉపకారానికి మెచ్చుకొని ప్రత్యుపకారం చేస్తే అది పుణ్యం కంటే ఎక్కువ ఫలితం ఇస్తుంది. దీన్ని మధ్యమము అంటారు. దీనివల్ల పుణ్యము కంటే ఎక్కువ ఫలితం వస్తుంది. ఇంకా అలా కాకుండా ఎవరైనా మనకి ఇంత ఉపకారం చేస్తే దాన్ని గుర్తుపెట్టుకుని కొండంత ఉపకారం చేయడం ఉన్నదే అది ఉత్తమోత్తమ గతి అంటారు. ఉత్తమము, మధ్యోత్తమము, ఉత్తమోత్తమము అని 3 రకాలైన పుణ్యాల గురించి చెప్పారు. సాధారణ పుణ్యం గుర్తుపెట్టుకోవటం, అంతకంటే ఎక్కువ పుణ్యం మేలుకి మళ్ళీ మేలు చెయ్యడం, ఉపకారానికి అనేక విధములైన అధికమైన ప్రత్యుపకారం చేయడం ఉత్తమోత్తమం. మనం ఉత్తమోత్తములం కావాలి. అనగానే తల్లి వెళ్ళి విషయం ఏమిటో తెలుసుకో, నా ప్రాణం ఇచ్చేనా వాళ్ళ కష్టం తొలగిస్తానని అడిగిన ఈవిడ వెళ్ళింది. వెళ్ళేసరికి ఆ ఇంటి యజమాని తలపట్టుకు ఏడుస్తూ, ఇటువంటి ఊళ్ళో ఉండడం కంటే అడవిలోకి వెళ్ళి కందమూలాలు తవ్వుకుని హాయిగా బ్రతకడం సుఖం. అయ్యో ఎంత కష్టం వచ్చింది, దుర్మార్గుడైన రాక్షసుడి దగ్గరికి నేను వెళ్ళి బలైపోతాను, ఏమేరే అప్పటి నుంచి నిన్ను ఎవరు చూస్తారో ఏమిటో, మన ఇల్లు ఏమైపోతుందో, ఇంట్లో వేసిన కందా బచ్చలు ఏమైపోతుందో, మామిడి చెట్లు ఏమైపోతాయో, అరటి చెట్లు ఏమైపోతాయో అని వాళ్ళు ఆవిడ పట్టుకు ఏడుస్తాడు. మా ఐదారు కూడా ఇదొకటి, ఇవి ఎంత సహజంగా రాశారు భారతంలో. ఆ ఇంట్లో ఉన్న వస్తువులు ఏమవుతాయో, వాళ్ళు ఆవిడ ఏమైపోతుందో, చచ్చాక ఇంకెవరేమైతే ఏమిటి, అయినా ఒక బంధం ఉంటుంది కనుక ఆ రుణానుబంధాన్ని దృష్టిలో పెట్టుకుని ఆయన ఏడ్చేట. తప్పదు, రాక్షసుడికి నేను ఆహారంగా పెడతా అన్నాడు. ఇంతలో వాళ్ళ ఆవిడ, ఏమయ్యో నేను చిన్నదాన్ని, నువ్వు లేకపోతే ఈ పిల్లల్ని భరించలేను, అందులో నువ్వు లేకపోతే ఈ పిల్లలు నా మీద పడిన తంతున్నారు, చితక్కొడుతున్నారు, మాయిదారు కూడా చదువుకోమంటే ఏడిపిస్తున్నారు, కాబట్టి ఈ దిక్కుమాలిన పిల్లలతో నేను పడలేను. ఎంత మంచివాళ్ళైనా పిల్లవాళ్ళని చిన్నప్పుడు పెంచగలిగే శక్తి తండ్రికి ఉంటుంది, కానీ తల్లికి ఉండదు. ఎందుకంటే తండ్రి భయం ఉంటేనే తల్లి చెప్పినట్టు వింటారు, తండ్రి భయం లేకపోతే తల్లి దగ్గర రెచ్చిపోతారు. కాబట్టి ఇంకా సరిగ్గా 3 ఏళ్ళు మాత్రమే ఉన్న ఈ కుర్రాణ్ణి, ఈ 16 ఏళ్ళు వస్తున్న కూతుర్ని, అంటే కూతురికి నీ కొడుక్కి మధ్యలో గ్యాప్ ఎక్కువ ఉందన్నమాట, అందుకని వీళ్ళ నువ్వే చూసుకుని నేనే వెళ్ళిపోతాను, అయినా నేను లేకపోతే ఇంకో పెళ్లి చేసుకుని వీళ్ళని బతికించవచ్చు, అదే నువ్వు లేకపోతే నేను వీళ్ళని పెంచలేను అంది పాపమావేరి తల్లి. చిచ్చి ఎంత దుర్మార్గుడైనా కటికవాడైనా తన ప్రాణం కోసం భార్యను వెలిపెడతాడా అన్నట్టు ఈయన. ఇంతలో కూతురు లేచి, పెద్ద కూతురు ఉత్తమురాలు, నా అన్న అమ్మ మీరెందుకు చచ్చిపోవటం, మేమిద్దరం చచ్చిపోయినా పిల్లలు మళ్ళీ బోల్డ్ అంతమంది పిల్లలు మీకు కావాలంటే వస్తారు, నేనే రాక్షసుడి దగ్గరికి వెళ్ళిపోతాను, నన్ను చంపేసేస్తే వదిలిపోతుంది, అసలు పెళ్లికి కానీ ఖర్చు పెట్టక్కర్లేదు అంది. దానికి అంత తెలివితేటలో అనగానే ఇంతలో ఈ చిన్న కుర్రాడు లేచాడు, ఇంత కర్ర రుచ్చుకుని, ఏమిటి రాక్షసుడు అంటే భయం, నేను ఈ కర్ర పెట్టి వాడు బుర్ర బదలగొట్టేస్తాను అన్నట్టు. వాడు సహజమైన, అత్యంత సహజమైన కవిత్వం అన్నమాట. అసలు ఈ విషయంలో వేదవ్యాసుల వారిదే పెద్దపీట. కుర్రాడు లేచి కర్ర రుచ్చుకుని, వాడు ఎవడో చెప్పండి, వాడు బుర్ర బదలు కొడతాను అన్నట్ట. అనగానే అందరూ నవ్వుకున్నారు. ఆ దెబ్బకి ఏటి ఓ పక్కన ఏడుపు నానా కష్టంలో కూడా ఈ చిన్న కుర్రాడి మాటలు విని అందరూ పకపకా నవ్వారు. అప్పుడు కుంతీదేవి వచ్చింది, ఎవర్రా అసలు విషయం చెప్పకుండా మీలో మీరు నేతస్తానని ఏడుస్తారు, ఏం జరిగింది అని అడిగింది. అప్పుడు ఆ ఇంటి యజమాని, అమ్మా కొత్తదాని నీకేం తెలుస్తుంది, ఈ ఊరు వచ్చి అనవసరంగా పడ్డారు మీరు కూడా పాపం, మా కష్టాలు మీకేం చెబుతామంటే చెప్పుకుంటే తప్పేముంది, వీలుంటే సేవ చేస్తాం, ఉపకారం చేస్తామనగా నా కష్టం ఈ సృష్టిలో ఎవ్వరూ తెచ్చలేరన్నాడు ఆయన. ముందే ఒక పని ఒకడు చెయ్యగలడు లేడు అని నిర్ణయానికి రారాదు, కష్టం వచ్చినప్పుడు ఆత్మీయులనుకున్న వారికి చెబితే వీలుంటే ప్రత్యుపకారం చేస్తారు, దానికి ఏదన్నా ప్రతి చేస్తారు, అంతేకాని ఏడవడం వల్ల ఉపయోగం లేదనగా అప్పుడు చెప్పాడు ఆయన ఆ ఇంటి యజమాని, ఈ ఏకచక్రపురానికి దగ్గరలో యమునా నదీ తీరంలో భయంకర కేకారణ్యం ఉన్నది, యమునారణ్యం. ఆ అరణ్యంలో చాలా సంవత్సరాల నుంచి, వేల సంవత్సరాల నుంచి బకుడు అని పేరు కలిగిన ఒక రాక్షసుడున్నాడు. ఈ బకాసురుడికి అమోఘమైన ఆహారం ఇష్టం. వాడు తినే ఆహారం ఎంత అంత అని చెప్పలేం, వాడి బలం తట్టుకోలేకపోయేవాళ్ళం మేము, మా రాజుగారులు బలహీనులు. వాడు తరచుగా మా ఊరి మీద పడి రోజు ఒక కుటుంబం అంతా ఇంట్లో ఉన్న వస్తువులతో పడి తినేసేవాట. బస్తాలకు బస్తాలు బియ్యం, పప్పులు, ఉప్పులు, లోపల ఉన్నవన్నీ తినేసి ఆ ఇంట్లో ఉన్న 10-12 మంది సభ్యులను విరుచుకు తిని, ఆ ఇంట్లో ఉన్న ఆవులు, ఎడ్లు, ఇక గేదెలు, ఒకటే వాడు దున్నపోతులు అన్నీ తినేసిపోతున్నాడు వాడు. దాంతో ఊళ్ళో వాళ్ళని తట్టుకోలేక మహారాజు గారి దగ్గరికి చెబితే, మహారాజు నేను వాడిని ఏమీ చేయలేను, నా వల్ల కాదన్నాడు. అప్పుడు చివరికి మా ఊరి వాళ్ళమందరం కలిసి ఈ అగ్రహారంలో యుద్ధం చేసే వీరులు లేరని కనిపెట్టి ఆ బకుని దగ్గరికి వెళ్ళి, ఏమయ్యా రోజు ఒక కుటుంబం తినేస్తే భయపడిపోతున్నాం, ఊరు వదిలిపోతాం, ఊరంతా తొందరలో శ్మశానం అవుతుంది, నీకు కావలసింది ఆహారం, మాకు కావలసింది భయభీతులు తొలగే మార్గం, తాత్కాలికగా రక్షణ, కాబట్టి రోజు ఒక ఇంటి నుండి ఒక పెద్ద బండి కట్టి ఆ బండి నిండా అన్నం పట్టుకొచ్చి నీకు పెడతాం, అది తిను, మమ్మల్ని వదిలింటే వాడన్నాడు, నాకు ఒట్టన్నం సరిపోదు, కాబట్టి ఒక బండి నిండా పప్పు, ఉప్పు, భక్ష్యభోజ్య తోషలేఖ్య పానీయాదులతో పాటు మాంసం ముద్దలు కూడా వెయ్యాలి, ఇంకా కుండల కుండలు కళ్ళు కావాలి, నెయ్యి కావాలి, వీటితో పాటు ఒక మనిషి ఆ బండిని తోలుకు రావాలి మా దగ్గరికి, ఆ బండికి 2 దున్నపోతులు కట్టండి, ఈ 2 దున్నపోతులు, ఈ మనిషి, ఈ ఆహారం శుభ్రంగా తిని నేను కడుపు నిండా ఇక మిమ్మల్ని చంపకుండా ఉంటాను, దీనివల్ల మీ ఊరు బాగుంటుంది, నాకు ఆకలి తీరుతుంది, కాబట్టి రోజు మీకు ఇది ఒక పెద్ద నియమం, ఎప్పుడైనా మధ్యాహ్నం 12 గంటలలోపు 2 దున్నపోతులు ఒక మనిషి ఆహారంతో పాటు నా దగ్గరికి రాకపోయాడో బండితో పాటు ఆ క్షణమే మీ ఊరు ఊరంతా విధ్వంసం చేసేస్తాను, మీ ఊళ్ళో మాట వరసకు కూడా ఒక్కడు మిగలడు అని వాడు హెచ్చరించాడు. ఆనాటి నుంచి మేము ప్రతిదినము ఒక మనిషిని పంపుతాం. ఈ మనిషి మంచి బలమైన 2 దున్నపోతులు బండికి కట్టి ఆ బండి నిండా అమోఘమైన ఆహారాన్ని భక్ష్య భోజ్య తోషలేహ్య పానీయాదులను వెంటబెట్టి కడతాడు. వాడు మొత్తం తిని ఈ దున్నపోతుల మెడలు అలా విరిచి, తేగ విరిచినట్టుగా, చెరుకు గడ విరిచినట్టుగా విరిచి ఆ నెత్తురు గడగడగడ దాహం తీర్చుకుని ఈ దున్నపోతుల్ని ఎముకలు తప్ప మరేమీ లేకుండా నిశ్శేషంగా తిని అవతల బారేసి ఆఖరన ఏదో దిష్టి తీసినట్టుగా ఈ మనిషిని తినేసి ఆ పొట్టకి వాడు సంతృప్తి పొందుతాడు. వాడు ఒక్కపోటే భోజనం చేస్తాడు, 2 పూట్ల భోజనం చేస్తే ఊళ్ళో ఎవడో ఉండడు. అందుకని రోజు మధ్యాహ్నం పూట వాడి భోజనానికి ఎవరో ఒకరు వెళ్ళాలి. చాలా కాలం తర్వాత ఇవాళ మా వంతు వచ్చింది అందుకని ఏడుస్తున్నాం. ఎంత దుర్మార్గుడైన బ్రాహ్మణుని దగ్గర ఎవడూ కప్పం పుచ్చుకోడు మా దేశంలో, కానీ ఈ దుర్మార్గుడు మా అగ్రహారం వాళ్ల మీద కసిపట్టి పగబట్టి మనుష్యుల్నే కప్పంగా పుచ్చుకుంటున్నాడు. వీడి దర్పాన్ని అణగదీసేవాడు ఒక్కడూ లేకుండా ఉన్నాడు. మహారాజు దురదృష్టవశాత్తు బలహీనుడు, ఇవాళ నేను వెళ్ళనా అని నేనంటూ ఉంటే మావిడ నేను వెడతానంటోంది. ఇలాంటి వాళ్ళు ఎక్కడ ఉంటారా? ఎవరైనా అయితే ఏమండో మీరు వెళ్ళి వచ్చేయండి, నేను సుఖంగా ఉంటాను అంటారు. లేదా నువ్వు వెళ్ళిరావే అని ఆవిడని అంటాడు ఈయన. అలా కాకుండా ఎవరికి వాళ్ళు మేమే పెడతామంటే మేమే పెడతాం, రాక్షసుల దగ్గరికని కొట్టుకుంటున్నాం. నువ్వే చెప్పమ్మా, మా ఆవిడ చచ్చిపోతే నేను బతకగలనా? భార్య అంటే ధర్మార్థ కామ మోక్షాలకి తనను అనుసరించి వచ్చే ఒక ఉత్తమ స్త్రీ, అటువంటి స్త్రీని వదిలి నేను బతకలేను అన్నాడు ఆయన. ఏమండి అలాగే అంటాడు మా ఆయన, ఆయన లేకపోతే నేను ఉండలేను, అంచేత నేనే పెడతానంది భార్య. ఇంతలో కూతురు పోతే పోయింది, ఇప్పటికే మా వాళ్ళు కట్నానికి నానాయాత్ర పడుతున్నారు, అంచేత నేనే వెళతానంది. ఇదంతా విని కుంతీదేవి నవ్వి, మీరెవ్వరూ వెళ్ళక్కర్లా, మీరు హాయిగా ఉచితంగా మాకు ఇల్లు ఇచ్చారు, ఏదో అంతో ఎంతో తోచిన సాయం చేస్తున్నారు. నాకు 5 కొడుకులు, ఈయనకంటే ఒక్కే కొడుకు, నా కొడుకుల్లో ఒకరిని పంపిస్తానడు గానీ ఆయన హరిహరి అని 2 చెవులు మూసుకుని ఎంత పాపం ఎంత పాపం, ఏదో మా ఇంట్లో తలదాచుకోవడానికి వచ్చిన బ్రాహ్మణోత్తముల్ని నా స్వార్థం కోసం బలి పెడతానా? తల్లి, ఒక తల్లికి ఎంతమంది పిల్లలున్నా పిల్లలందరి మీద సమానమైన ప్రేమ ఉంటుంది, అందులో నీ కొడుకులు 5 నీకు సమానమే, ఒక కొడుకును నా కోసం బలి పెడతానంటే ఒప్పుకోను. అసలు ఇది గృహస్థ ధర్మం కాదు, గృహస్థుడు తాను బ్రతకడమే కాకుండా ఇంటికి వచ్చిన వారిని బ్రతికేలా చెయ్యాలి, చి ఈ స్వార్థం నాకు వద్దన్నాడు ఆయన. అంత ధర్మపు కాలం మంది పరమ పవిత్రులు, ఇంటికి వచ్చిన అతిథి చేత పామును చంపించే కాలం కాదది. ఒక ఆయన మా ఇంటికి వచ్చాడు ఒకసారి, నేనే వారింటికి వెళ్ళా, ఆ ఇంట్లో ఒక పాము వచ్చింది. ఏమంటే పద్మాకర్ గారు పాము కొట్టడు కొట్టండి నాకు కర్రిచ్చాడు, అంటే కొడితే పామును చంపిన పాపం నాకు, లేదా ఒకవేళ అది కాటేస్తే నేనే పోతా ఆయనకే. అంచేత అతిథి చేత పాముని చంపించడం నువ్వు సామెత అనమాట, పాపమైనా లేక చావైనా వీడికి. అలా కాదు మాది, మేము మిమ్మల్ని రక్షిస్తాం, మా కోసం మీరు బలివ్వద్దని గానీ ఆవిడ పక్కపక్కనవి, నా కుమారుణ్ణి బలివ్వడానికి కాదు పంపేది, వాణ్ణి బలి పెట్టడానికి. నా కుమారుడి బలపరాక్రమాలు నాకు బాగా తెలుసు, అతడెంతటి వీరుడు అని నేను ఎరుగుదును, మీరు నిర్భయంగా ఉండండి అంది. సరేనన్నాడు చెట్ట చివరికి ఆయన. అప్పుడు భీముని పిలిచి, ఇదిగో ఈ యజమాని బదులుగా బండి తోలుకుని బకాసురుడి దగ్గరకు నువ్వు వెళ్ళరా అనగానే, వెడతానమ్మా కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత 3 నెలల నుంచి నో ఫుడ్ నో బెడ్ అన్నట్టు ఆయన. సరైన ఆహారం లేక మలవల వాడిపోతున్నాను, అందువల్ల నీరసం వల్ల రాత్రుళ్ళు నిద్ర కూడా లేదు, మంచి భోజనం దొరికిందా వాడి అంతం చూస్తానడగానే ఊళ్ళో వాళ్ళందరూ సంతోషపడిపోయి వాడి శరీరం చూడగానే కొంచెం ధైర్యం వచ్చిందిలేండి. ఆ కఠినమైన వజ్రం లాంటి శరీరం, ఇంతకాలం నుంచి ఆ దరిద్రుడికి అన్నం పెడుతున్నాం నీకు పెట్టమా, ఒరే అందరూ సిద్ధం చేయండి రా అన్నారట. ఒక ఇంట్లోంచి పులిహార చేయించారు, కేవలం 1-5 బస్తాల బియ్యంతో పులిహార, క్వింటాల్ బస్తాతో. మరో ఇంట్లోంచి దద్దోజనం పట్టుకొచ్చారు, అది కూడా 1-5 క్వింటాల్స్. ఇలా ఇంకో ఇంట్లోంచి పాయసం పట్టుకొచ్చారు, చక్కెర పొంగలు పట్టుకొచ్చారు, పప్పు ఒక కందిపప్పు 1 బస్తా ఉడకబెట్టించారు శుభ్రంగా, వంకాయ కూర, టెంకాయ పచ్చడి, దప్పడాలు, ఒకటేమిటి నాయన అత్యద్భుతమైన పిండి వంటలన్నీ, కూరగాయలతో రసోత్కటమైన శాకపాకాలన్నీ సిద్ధం చేశారు. మీరు అక్కడ రాశాడు ఘురత కుంభంబులు, కొండలతో నెయ్యి పట్టుకొచ్చేసారట. ఈయన మొత్తం పప్పు అన్నం అంతా కలిపి ఓ 4-5 కుండలు నెయ్యి అందులో పోసేసి, ఒరే మీరు తలుపేసుకోండి మరి దిష్టి అని పక్క వాళ్ళని పంపేసి, తింటూ ఉంటే చూస్తే దృష్టి ఈ దృష్టి దోషంతో మళ్ళీ ఇండైజెషన్ పట్టుకుంటుంది. శుభ్రంగా తిన్నాడు ఆయన. తెచ్చిన భోజనమంతా మృష్టాన్నమంతా కడుపు నిండా తిని ఎక్కడ మళ్ళీ చెయ్యి కూడా కడుక్కున్నట్టు నాకు పారేశాడు. ఎంతకాలం నుంచో భోజనం లేక అల్లాడిపోతున్నాడేమో. ఒక్కొక్కళ్ళు అన్నం తిన్నాక చెయ్యి చూడండి, అసలు కడుక్కోక్కర్లా. అంతలా శుభ్రంగా తిని మా గర్రును తెంచి సిద్ధం చేశారా బండి అనగానే ఆ బండి నిండా పెట్టామండి అన్నారట. మళ్ళీ బండి నిండా కుండలు, అప్పాలు, పిండి వంటలు అన్నీ పెట్టారు, దున్నపోతులు కట్టారు. ఈయన ఎక్కాడు, వెళ్ళొస్తానని బయలుదేరట. పళ్ళు తెర్రంగుల పిండి వంటలు పప్పుకునోడును నేతి కొండలు గొడంబు దధి ప్రపూర్ణ ఘటం బులుంకొని వచ్చి అలఘు సత్వుడు మారుతాత్మదుడన్నిటల్ కదకేదుడై బలము కల్గి కడంగెనప్పుడు బ్రాహ్మణార్థము చేయగన్, బ్రాహ్మణార్థము చేయగన్. నిజానికి బ్రాహ్మణార్థం అంటే బ్రాహ్మణుల పని చేయడానికి బయలుదేరాడు ఆయన. కర్మగాలి ఇప్పుడు కలియుగంలో బ్రాహ్మణార్థం అంటే శ్రాద్ధం అని ఒకటి అర్థమైపోయింది. కాలప్రభావంలో అర్థాల్లో మార్పులు అలా వస్తాయి. ఇప్పుడు ఎవరన్నా బ్రాహ్మణార్థానికి రమ్మంటే తద్దినం భోజనానికి రెండని అర్థం భోక్తగా. కానీ నిజానికి భారతంలో బ్రాహ్మణార్థం అనేది బ్రాహ్మణుల పని చెయ్యడానికి బయలుదేరారనడానికి వాడారు. రకరకాల పిండి వంటలు, అత్యద్భుతమైన పప్పు కూడు, ప్రత్యేక పప్పు రాశారు. పప్పు వల్ల బలం ఉంటుంది కనుక ఇందుకో ఇందాక చెప్పాను నేతి కొండలు, కొండలు కొండలు నెయ్యి గట్టిగా కాస్త నెయ్యి వేసుకోండి అంటే ఎవడ చూసినా కొలెస్ట్రాల్ అంటున్నారు. వాళ్ళంతా భీముడి దగ్గరికి వెళ్ళి ట్రైనింగ్ అవ్వండి. కొలెస్ట్రాల్ రాదు ఏం రాదు, యుద్ధం చేయాలి, బలంగా ఎక్సర్సైజ్ చేయాలి. తిని పడుకుంటే ఉంది, పొద్దున సాయంకాలం దాకా శరీరం పెరుగుతుంది. అలా కాకుండా వ్యాయామ దృఢతర గాత్రుడు గనక ఇవన్నీ పుచ్చుకుని మళ్ళీ ఇవన్నీ బండిలో పెట్టగా అని చూసుకుంటూ బయలుదేరట. అది అక్కడ మాట. శుభ్రంగా తిన్నాడా, కడుపు నిండిందన్నాడా, ఇప్పుడు బకాసురుడికి వెళ్ళి బండి తోలు కడుతున్నాడా, తోలు కడుతున్నప్పుడు ఆ బండిలో ఉన్న ఆహారాన్ని వెళ్ళి ఆశగా చూసుకుంటూ బండి తోలుకుంటూ ఎక్కడున్నాడు వాడని తెలుసుకుని అడ్రస్సు మీరెవరు రాక్కర్లా నేను ఒంటరిగా పెడతా అని ఆ బండి తోలుకుంటూ బయలుదేరట. బయలుదేరి వెడుతున్నంతసేపు ఈ మాయిదారి ఆకలి ఎక్కడి నుంచి పుట్టిందో కానీ ఈయన గారికి, అయ్యో ఈ బకాసురుడి దగ్గరికి ఇంత అన్నం పట్టుకెళ్ళాలా, ఇందాక తిన్నబట్లు ఈ అప్పాలు లేవు, ఇవి నేతెరిసెలు, ఇవి నేతితో ఆవు నేతితో తయారు చేసిన మోదకాలు అని వాటిని చూసి లొట్టలు వేసుకుంటూ వెళ్ళాడు వెళ్ళాడు వెళ్ళాడు. ఒక గంట రెండు గంటలు ఈ బండి తోలుకుని వెళ్ళగా యమునా తీరానికి వెళ్ళాడు. ఓ చోట ఏ వేపు చూచినా చచ్చిపోయిన దున్నపోతుల ఎముకలు, సగం ఎండి సగం ఎండక, నిన్న తిన్నవాటి పచ్చి మొదలైన వాటితో దుర్వాసనతో ఉన్నాయి, కుళ్ళిపోయి ఆ ఎముకలు ఏళ్ల తరబడి గుట్టలు గుట్టల కింద ఉన్నాయి. అదో కొండలా ఉంది, దాని మీద వర్షం కురిసింది అంతకు పూర్వం, దాంతో దుర్వాసన ఎక్కువైపోయింది. ఈ విధంగా ఆర్ద్రము శుష్కము ఫేనము అయిన మాంసాలు అన్నారు వాటిని ఎముకలు. ఆర్ద్రము అంటే ద్రవీభూతం, తడిసి ఉన్నాయి కొంచెం కొంచెం, పచ్చి వాటి మీద నీళ్లు పడగానే తడుస్తే అది వాసన వస్తాయి అటువంటివి. శుష్కం బాగా ఎండిపోయినవి, కొంచెం పైన మాంసము ఉండి నురగొచ్చినవి. ఇటువంటి ఎముకల్ని చూచి చిచ్చి ఈ అన్నంతో ఇక్కడికి రావడం ఏమిటనుకుని, ఓ ఈ బకాసురా ఎక్కడున్నావురా, నీకు ఆహారం వచ్చింది రో ఇరా అని ఎలుగెత్తరిచి నాలుగైదు సార్లు పిలిచి, ఎన్నిసార్లు పిలిచినా వీడు రావట్లా, ఈ ఆహారం నే తింటానని ఈ దుర్వాసనకి దూరంగా యమునాది దగ్గరికి వెళ్ళి కాళ్ళు చేతులు కడుక్కుని అక్కడికి వెళ్ళాడు గనక శుభ్రంగా మళ్ళీ అందులోకి తిరిగి వెనక్కి తిరిగి. ఇందాక దాకా తోలడానికి ముందు కూర్చున్నాడు తొట్లో, బండి తోలేవాడు ముందు కూర్చోవాలిగా తొట్లో, వాడు ఇప్పుడు వెనక్కి తిరిగి శుభ్రంగా ముందు పప్పు కలిపేశాడు, నెయ్యి కొండలో దొల్లించేశాడు, అందులోకి గుడుక్కును లాగేశాడు. ఆ తర్వాత లోపల ఉన్న కూరలు తినేశాడు, ఇక పెరుగంతా తినేశాడు. ఆఖరిని ఎప్పుడూ కూడా శాస్త్రం ఏమిటంటుందంటే మధురేణ సమాపయేత్తు, తీపి పదార్థంతో ఆఖరిని భోజనం పూర్తి చేయాలి. అంటే ఎప్పుడు అన్నం తిన్నాక చిట్ట చివరి తీపి తినాలి అని. అందుకని ఏం చేశాడు, అప్పాలు అట్టే పెట్టాట. ఈ అప్పాలు నేతి అప్పాలు, వాటిని అలా నొక్కేసి ఉమ్మ నోట్లో వేసుకుంటూ ఉన్న సమయానికి బకాసురుడు కొత్త కొత్తలాడిపోతున్నాడు. రోజు 12 ఆహారం రావాలి, 1 అయ్యింది, 2 వీడెవడరా రాడు, వచ్చినవాడు ఎవడో అరుస్తాడు బకాసురా అని నన్ను పేరు పెట్టి పిలుస్తాడా ఈ మానవాధముడి, అంతం చూస్తాను. ఈ మధ్యకాలంలో ఏకచక్రపురం వారికి అహంకారం పెరిగింది, గర్వం పెరిగింది, ఈ గర్వం సర్వం కర్వం చేస్తాను అంటూ ఎవడరా వాడని తాను ఎలుగెత్తరుస్తూ అక్కడికి వచ్చాడు. తీరా వస్తే యమునా నదీ తీరంలో బండిలో కూర్చుని వీడు వచ్చేలోపు వీడు తినేస్తున్నట్ట, మండిపోయింది. నా కోసం తెచ్చిన అన్నమంతా తినేస్తున్నాడు బాబోయ్ అని గుండెలు బాదుకుని వచ్చి వీపు మీద పిడికిడితో ఒక్క పోటు పొడిచాడు. ఈ దెబ్బకి ఇంకోటి ఎవడైతేనే కింద నెత్తురు కక్కుకుపడాలి, ఈయన మాత్రం నెత్తురు కక్కుకోలేదు, కదలలేదు సరిగదా, అసలు వెనక్కే చూడాల తనని కాదన్నట్టుగా దున్నపోత మీద వానగొరవడం వంటి ఇదే. ఆ రకంగా కదలకుండా కూర్చుని శుభ్రంగా అప్పాలన్నీ తిన్నట్ట. వీని వ్యవహారం మరో రకంగా ఉంది, వీడు సామాన్యుడు కాదని కనిపెట్టి వీడి సంగతి చూస్తానని ఆ పక్కనే ఉన్న మద్ది చెట్టు పీకి అక్కడికి వచ్చాట. ఆ సమయానికి మారుతాత్మజుడు అండం ద్వారానే వాయుపుత్రుడు కాబట్టి వాయువు అఖండ బలశాలి, శుభ్రంగా తిని చేతులు కళ్ళు కడుక్కుని యమునలో ఉన్న జనం గుర్రున 4-5 డ్రమ్ములు తాగి లేచి నిలబడి, ఎక్కడరా బకాసురా, వీపు మీద ఇందాక సరదాగా నిమిరేట, వీపు మీద పిడికిడితో పోటు పొడిస్తే డామ్మని కొడితే వెన్నుపోస విరిగి కింద పడాలి. ఆయనకి ఎలా ఉందంటే వీపు మీద సరదాగా బ్యాక్ పెయిన్ వచ్చిన వాడు జెండూ బాంబు రాయించుకున్నట్టుగా ఉందిట. హాయిగా లేచి నిలబడ్డాడు. ఆ తర్వాత లేచి, ఓరి నువ్వుట్రా బకాసురా, నువ్వేదో భయంకరుడు అన్నారు. నిజంగా వాడిని చూస్తే గుండెకి తావాలి, అంత భయంకరంగా నల్లగా మేఘంలాంటి శరీరంతో ఆకాశమంత శరీరంతో ఓ పెద్ద మర్రి చెట్టు మద్ది చెట్టు పట్టు కూర్చుని ఉన్న వాడిని చూచి ప్రాణం పోవలసిన వ్యక్తి ఇంకోడెవడనైతే. కానీ ఈయన ఏమన్నాడు, నువ్వేనా బకాసురుడు అంటే ఏదో పెద్ద భయంకరుడు అనుకున్నాను. ఇంచుకయేని పాపమున్నకు ఎన్నడు రోయక ఎల్లవారి బాధిల్చి మనుష్య మాంసమును త్రిల్చును క్రొవితి వాని నెల్ల క్రక్కిల్చద నీ మదాంధ్యముడిగిల్చద ఇప్పుడ కాలు ప్రోలికెగించద చక్కనై నిలుము గిట్టి రణంబున మానుషాదుడా. ఎరా, రవ్వంతా కూడా పాపానికి భయపడక ఎంతో మంది మనుష్యుల్ని విరుచుకు తిని మాంసఖండాలన్నీ భక్షించి నెత్తురు తాగి కొవ్వు ఉన్నావు బాగా, నీ కొవ్వంతా కక్కిస్తా, ఎన్నాళ్ళు నువ్వు తిన్న మాంసమంతా నీ నోట్లోంచి బయటకు వచ్చేలా చేస్తా, తాగిన నెత్తురు కూడా కక్కిస్తాను, నీ అహంకారాన్ని మదాన్ని అణిగిస్తాను, ఒక్క క్షణంలో నిన్ను ఇప్పుడే యమధర్మరాజు గారి దగ్గరికి పంపిస్తాను, పారిపోకుండా రణంలో నిలబడరా మానుషాదుడా అన్నాడు. మానుషాదుడు అంటే మనుష్యుల్ని తినేవాడు, ఆదహ అంటే తినేవాడు, మానుషాదహ అంటే మనుష్యుల్ని తినేవాడా, ఆగరా అనగానే వాడికి మండిపోయింది, రారా అని ఆ చెట్టుతో నెత్తిమీద కొట్టాట. నెత్తిమీద కొట్టినా చలించలేదు. అది ఎలా ఉందో తెలుసునా, మదపుటేనుగుని పూలదండతో కొట్టినట్టుగా ఉంది. పూలదండతో ఏనుగుని ఇలా కొడితే దానికి లెక్క. ఆ క్షణమే భీముడు కూడా మరో చెట్టు పీకి ఆ చెట్టుతో వీణి కొట్టాడు. అక్కడ నుంచి ఇద్దరు చెట్లతో యుద్ధం చేశారు, చెట్లు విరిగిపోయాయి. అక్కడ ఉన్న బండరాళ్లతో ఒకదానితో ఒకటి ఢీ అంటే ఢీ అని కొట్టారట, బండరాళ్లు పగిలాయిట. వాడు ఇంత కొండ శిఖరం విసిరి భీముడి మీద పడేశాడు, భీముడి నెత్తి మీద. ఆ కొండ శిఖరం పడి భీముడి నెత్తి మీద బండరాళ్లు గుండపిండైపోయాయి. పుట్టినప్పుడే శిలాఖండాలన్నిటినీ ముక్కలు చేసిన వాడు, చూర్ణం చేసిన వాడు, అంతటి పరాక్రమవంతుడు భీముడి దెబ్బకి బండరాళ్లన్నీ గుండపిండి అయిపోయాయి. ఆ దెబ్బతో భీముడు వాడి మీదకి వెళ్లి రెండు చేతులు పుచ్చుకుని ఈడ్చి కింద పారేసి మోకాలతో కుమ్మి అత్యద్భుత యుద్ధం చేశాడు. 2-3 యుద్ధం తర్వాత క్రమంగా బకాసురుడు ఇలా చేతులు ఊపుతున్నాడు తప్ప యుద్ధం చేయలేకపోయాడు. అప్పుడు వానిని హీనసత్వంగా నిరింగి అంటాడు ఇక్కడ నన్నయ్య గారు, అనగా వాడి బలం తగ్గిపోయిందని కనిపెట్టేశాట. ఇక బలహీనుడయ్యాక వీడిని అట్టే పెట్టకూడదు అనుకున్నాడు. దారుణ జానుదండమున దండధర ప్రతిముండు భీకరాకారుడు వాని వీపు విరుగంబొడి చల్పిసి తంబుతో నవద్వారములం మహారుధిర ధారలు బోరన నుల్కి మాంస పంకారుణ వారి ఘోర నదులై పరవన్ విపినాంతరంబునన్. ఈ మోకాలు తీసుకెళ్లి వాడి వీపు మీద పెట్టాడు భీముడు. హఠాత్తుగా వాడు రెండు చేతులు వెనక్కి విరిచిపట్టి మోకాలు వాడి వీపు మీద పెట్టాడు. యమధర్మరాజు లాంటి భయంకరాకారంతో వీపు మీద మోకాలుతో ఒక్క పోటిలా పొడిచాడు. అంటే నేను యుద్ధం చేసి చూపించలేను కానీ పురాణం చెబుతున్నప్పుడు ఆ విజృంభణ అలా చేశాట. ఈ భయంకరమైన మోకాలుతో వీపు మీద పడవడంతో వాడు కింద పడిపోయాడు. ఆ లోపలున్న మాంసపు ముక్కలు విరిగిపోయి నోట్లోంచి నెత్తురు కక్కేశాడు వాడు. నవద్వారములం మహారుధిరధారలు బోరన నొల్కి, మనిషి శరీరంలో 9 రంధ్రాలు ఉన్నాయి, చెవులు, ముక్కులు, నోరు, మలమూత్ర ద్వారాదులు, కళ్ళు, వీటన్నిటిల్లోంచి కూడా 2-2-4 అక్కడికి 2 ముక్కులు 2 రంధ్రాలట, 2 చెవులు 2 రంధ్రాలు 4, నోరు 5, 2 కళ్ళు వాటికి 7, మలమూత్రద్వారాలు 2, వెరసి 9 రంధ్రములు. ఈ 9 రంధ్రాల్లోంచి నెత్తురు చిమ్మి పారేసింది ఎడాపెడ ఎక్కడ పడితే అక్కడ. ఈ భీముడు ఇంకో 2 పోట్లు వీపు మీద పడవడంతో క్రమంగా నెత్తురుతో పాటు మాంస ముక్కలు బయటకు వచ్చేశాయి. ఈ విధంగా బయటకు వచ్చిన నది ఎలా ఉంది? పంక అరుణ వారి ఘోర నదులై, వర్షాకాలంలో బురదతో పాటు నది ప్రవహించినట్టుగా వీడి మాంసమేమో బురదలా ఉంది, నెత్తురేమో నదిలా ఉంది. అది అలా ప్రవహించి యమునలో కలిసిపోతే యమున అనేది 2 రోజుల పాటు ఎర్రగా ఉందన్నారు. దాన్ని బట్టి మాయిదారి దిక్కుమాలాడి శరీరంలో ఎంత నెత్తురు వచ్చిందో ఆలోచించండి. అంత నెత్తురు కక్కించి తిప్పి అవతల పారేశాడు. పెద్ద పెట్టిన చచ్చే ముందు వాడు అరిచిన అరుపులకి ఈ బకాసురుడు చుట్టాలున్నారు. వాడి భార్యలు, పుత్రులు, తమ్ముళ్ళు, అన్నలు, వాళ్ళు వీళ్ళు అందరూ కూడా పెద్ద పరివారం, పెద్ద బెటాలియన్. వాడికి వేడే సామాన్యుడేం కాదు వాడు. వాళ్ళంతా పరిగెత్తుకొచ్చేశారట. వాళ్ళు హడిలిపోయారు భీముడిని చూసి. మేము రాక్షసులం, వీడెవడో మహాబ్రహ్మ రాక్షసుడు అనుకుంటూ ఉంటే, రే మీరందరూ కూడా ఈ బకాసురుడితో చద్దాం అనుకుంటున్నారా? ఎవరెవర్రా అంటే వాళ్ళంతా మేమండి, మేము ఆయన రిలేటివ్స్ అండి అన్నారట. జాగ్రత్త, ఈ రోజు నుంచి ఎవరైనా ఈ ఏకచక్రపురం దగ్గర ఉన్న అరణ్యంలో కనబడినా, ఒకవేళ కనబడి ఎవడినైనా తినాలని ప్రయత్నించినా వారి శరీరాలన్నీ ముక్కలు ముక్కలైపోతాయి, గ్రద్దలు రాబందులు వారిని తింటాయి. జాగ్రత్త, ఈ క్షణమే మీరంతా ఈ నగర అరణ్యాలు విడిచి దూరంగా పండి. మరొక్కసారి హెచ్చరిస్తున్నాను, ఎక్కడైనా మీరు హింస చేసినట్టు తెలిసిందా, ఇక మీ శరీరంలో మాంసం ముక్కలు మిగల్చను అని హెచ్చరించగా, చెత్తం, ఇంక మళ్ళీ జీవితంలో మాంసం తినం, కుందేలు మాంసం కూడా తినం, శాకాహారమే తింటాం, ఓన్లీ వెజిటేరియన్, మేము విమానం ఎక్కినా వెజిటేరియన్ రాస్తాం బాబో అని సర్టిఫికెట్ ఇక్కడ ఒక లెటర్ రాసి మరీ ఇచ్చి పారిపోయారు దెబ్బకి వాళ్ళు, హడిలిపోయి. ఈ విధంగా రాక్షసులందరినీ తరిమి విగత కంటకం చేసి ఆ ఏకచక్రపురారణ్యాన్ని అక్కడ ఏం భయం లేకుండా చేసి మెల్లగా ఈ శవా నీడ్చుకొచ్చి యమునా నదీ ద్వారం దగ్గర కొంచెం దగ్గరలో ఇళ్ళున్నాయి, అక్కడ పారేసిపోయట. అక్కడ 4 రోడ్ల కూడలి పైగా, అక్కడి నుంచి ఎవరైనా ఏ మార్గానికైనా వెళ్ళాలి. పొద్దుటే ఒక ఆయన బయలుదేరి అక్కడికి, పాపం బయలుదేరాడు. ఎందుకు బయలుదేరాడో చెప్పలేదు కానీ మొత్తం మీద ఉదయం పూట కాలకృత్యాల కోసం బయలుదేరి వచ్చాడు ఓ బ్రాహ్మడు పాపం, తర్వాత యమునులో స్నానం చేద్దామని. వాడు తీరా వచ్చేసరికి ఎదురుగుండా 4 రోడ్ల కోడల్లో భయంకర శవం, ఒక్క దెబ్బకి వాడు హమ్మ బాబోయ్ అని హడిలి పారిపోయాడు. చెంబు అక్కడే పారేసి, చెంబు లేదు నదిలోని, అంబు లేదు, వాడు గుండె ఆగిపోయినంత పని అయ్యింది. ఇంతలో వాడితో కూడా వచ్చినాడు పరిగెట్టకరా, వాడు పడుకున్నాడరా బకాసురుడు, ఇక్కడికి వచ్చేందుకు పడుకున్నాడు, రాత్రి తిండి ఎక్కువైందేమో, అయినా మనం చేస్తాడు, మనం నియమం పెట్టుకున్నాం కదా, దగ్గరకు వస్తే ఒకడు వచ్చి ఇది నిద్ర కాదు దీర్ఘ నిద్ర రోయ్ అన్నారు చూసి కనిపెట్టి. అప్పుడు అర్థమైంది అందరికీ ఎవడో వీడిని చంపేశాడని. ఇంకా చూడండి, పై పుట్టాలు ఎగరేశారు బట్టలు, కొంతమంది కండువాలు ఎగరేశారు, చెంబులు ఎగరేశారు, కర్రలు తిప్పారు, ఓహో 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 అని ఆనందపడిపోయారు ఎవరికి వాళ్ళే. అప్పుడు ఆ యజమాని వచ్చి, ఇదంతా మా ఇంట్లో ఉన్న ఈ మహానుభావుడు, ఈ బ్రాహ్మణోత్తముడు చేశాడని గారు అందరూ మెచ్చుకున్నారట. ఇంకేముంది, భీమునికి అద్భుతమైన ఖ్యాతి పెరిగిపోయింది. ఇంకా ఆ రోజు నుంచి భిక్షాటం లేదు ఎవరైనా సరే, పొద్దుటే బయలుదేరు బండెట్టుకు రావడం, ఏమయ్యా బాబు ఏం తింటావు అని అడగడం, ఇంకా భోజనాలు పెట్టేవాళ్ళు పెట్టడం మొదలు పెట్టారు. భీముడి జాతకం మారిపోయింది, ఎక్కడికి వెళ్ళినా యోగ జాతకం అంటారు. అంతకు పూర్వం భిక్షం ఎత్తుకుంటే కూడా కడుపు నిండన ఆయనకి అందరూ ఇంటికి పట్టుకొచ్చి మరీ పెట్టారట. ఇక్కడే జరిగిందో తమాషా, ఈ భీముడు యుద్ధానికి వెడుతూ ఉంటే ధర్మరాజు గారు వచ్చాడు. భీముడిని చూచి యుద్ధానికి వెడుతున్నాడని కనిపెట్టి, అమ్మా ఎక్కడో అడవికి వెడుతున్నాడు భీముడు, అతని వాలకం చూస్తే యుద్ధానికి వెడుతున్నట్టుందేమిటి అంటే, నిజమేనాయన బకాసురుణ్ణి చంపమని పంపానంటే ఎంత పొరపాటు చేశావమ్మా, ఆ బకాసురుడు ఎటువంటి వాడో మనకి తెలియదు, భీముడు చచ్చిపోతే మనకి దిక్కుందా, వాడు కదా మనల్ని అడవిలో రక్షించింది, ఆనాడు మనల్ని ఎప్పటికప్పుడు కాపాడింది వాడు, లక్క ఇంటిలో నడవలేక స్వరంగంలో ఉంటే మోసుకొచ్చింది వాడు, అటువంటి వీరుణ్ణి ఒంటరిగా పంపుతావా అంటే, ఆవిడ చిరునవ్వు నవ్వి, ఒక బ్రాహ్మడి కోసం ప్రాణం పోతే పోవడం తప్పేమిట్రా, ఆర్తశరణ్యం మన లక్షణం, అదో పక్కన పెట్టు, అయినా నేను అంత తెలివి తక్కువ తల్లిని అనుకుంటున్నావా, మన వీరుడు ఇప్పుడు అడవికి వెళ్ళి వాడిని చంపొస్తాడు, నువ్వు వాడిని ఆపకు, ఎందుకంటే వీడు పుట్టిన 10 రోజుల నాడు కింద పడితే బండరాళ్ళు గొండపిండయ్యాయి, వీడు వజ్రకాయుడు, నేను చెబుతున్నాను యుద్ధరంగంలో భీముణ్ణి చంపగలిగేవాడు లేడు, రహస్యంగా చంపగలిగేవాడు లేడు, వీణ్ణి చంపగలిగేవాడు ఒక్కడే ఒక్కడు కాలుడు తప్ప, కాలం తీరి ఆయువు తీరవలసిందే తప్ప ఇంకో రకంగా వీణ్ణి చంపలేరు, ఎంత నమ్మకం ఉండే వాడికి అని నచ్చ చెప్పింది. అందుకనే భీముడు వచ్చేదాకా ఎదురు చూస్తున్నాడు ధర్మరాజు. ఇప్పుడు భీముడు రాగానే లోపలికి ఎంతో కౌగులించుకుని ఆనందపడిపోయాట. ఇక భీముడి వల్ల తమ కష్టాలన్నీ తీరుతాయని ఆయన పొంగిపోయాడు. ఇలా ధర్మరక్షణ చేసి ప్రశాంతంగా వీళ్ళు కాలం గడుపుతూ ఉండగా, ఒకనాడు ఒక బ్రాహ్మణోత్తముడు, ఒక పురోహితుడు దేశయాత్రలు తీర్థయాత్రలు చేస్తూ అక్కడికి వచ్చాడు. వారికి పాండవులు భోజనం పెట్టారు, ఆతిథ్యం ఇచ్చారు. ఇచ్చి తమరు ఎక్కడి నుంచి ఎక్కడికి వెడుతున్నారంటే, నేను పాంచాల దేశం నుంచి వస్తున్నాను, మా ఊరు పోతున్నాను అన్నట్ట. పాంచాల దేశంలో ఏమిటి విశేషాలు అన్నారు పాండవులు. 5 అక్కడే ఏదో విశేషం లేకపోతే వీడు ప్రత్యేకంగా పాంచాల దేశం నుంచి వస్తున్నాను అనడగా, అనగా, అయితే చెబుతున్నా వినండి, మహానుభావుడు ద్రౌపదుడు ఈ మధ్యకాలంలో ఒక కొడుకుని కూతుర్ని కన్నాడు. వాళ్ళిద్దరూ పుట్టడంతో నవయౌవనంతో బలవంతులై తేజస్సుతో పుట్టారు. ఆ కూతురికి కన్యాదానం చెయ్యాలనుకుంటున్నాడు, స్వయంవరం చాటించాడు. ఆ స్వయంవరానికి ఎక్కడెక్కడ జనాలు వెడుతున్నారు, ఇదే పాంచాల దేశంలో విశేషం అన్నట్ట. పాండవులు ఒకరి ముఖాలు ఒకరు చూసుకున్నారు. ధర్మరాజు, బ్రాహ్మణోత్తమ, ద్రుపద మహారాజు గారికి మేమెరిగి శిఖండి అని ఒక్కడే ఒక్క కొడుకున్నాడు. ఈ మధ్యకాలంలో కేవలం ఈ సంవత్సర కాలంలోపు పెళ్లికి ఎదిగినంత కూతురు, ఆ కూతురుతో సమాన యుక్త వయస్సు కలిగిన కుమారుడు ఎలా వచ్చాడు, ఇది వినడానికి ఆశ్చర్యంగా ఉంది అనగా, బ్రాహ్మణోత్తములు మీకు తెలియందేముంది, మంత్రంతో ఏదైనా సాధించవచ్చు, దుర్లభము అసాధ్యము అనుకున్న వాటిని మహాతపశక్తితో సాధించవచ్చు. ద్రుపద మహారాజు గారు అర్జునుడి చేతిలో బంధింపబడి ద్రోణాచార్యుడి కాళ్ల మీద పడి అలమటించిపోయి ఆ తర్వాత ఇంటికి వెళ్ళిన దగ్గర నుంచి ఇంటికి వెళ్ళక నగర ప్రవేశం చెయ్యక ఊరవతలే ఉండి నన్ను అర్జునుడు బంధించాడు, అటువంటి వీరుణ్ణి ఎక్కడా చూడలా, కాబట్టి ఆ వీరుడు నాకు అల్లుడు కావాలి, నన్ను అవమానించిన నా మిత్రుడు ద్రోణుణ్ణి సర్వనాశనం చేసి వాడి తల నరకాలి అని లోపల బాగా పగపెట్టుకుని, మహానుభావులైన బ్రాహ్మణోత్తములకి భోజనాలు పెట్టి మంత్రవేత్తలందరినీ నా పగ తీర్చే కొడుకు కూతురు కావాలి, నాకెవరన్నా ఇస్తారా అనగా ఎవరు ఇవ్వలేకపోయారట. చివరికి తిరిగి యాజుడు ఉపయాజుడు అని ఇద్దరు అన్నదమ్ములున్నారు ఉత్పలారణ్యంలో. ఆ ఉత్పలారణ్యానికి వెళ్ళాడు. యాజోపయాజులు అంటారు వాడిని. పెద్దవాడి పేరు యాజుడు, తమ్ముడి పేరు ఉపయాజుడు. వీళ్ళు యజ్ఞం చేశారు గనక యాజ ఉపయాజులు అన్నారు. అందులో తమ్ముడి దగ్గరికి వెళ్ళాడు, పాదసేవ చేశాడు. మహాత్మా, నాకు ద్రోణాచార్యుడి మీద విపరీత క్రోధం, కాబట్టి ఆ ద్రోణాచార్యుడిని చంపే కొడుకు కావాలి. ఇప్పుడు ఈ వయస్సులో నేను నా భార్య వల్ల పిల్లల్ని కానీ ఎప్పుడో ముసల్తనం వచ్చేదాకా వాళ్ల కోసం ఎదురు చూడలేను. తక్షణం నవయౌవనంతో ఉన్న కుండలాలతో ఉన్న కొడుకు కావాలి. అర్జునుడికి భార్య అయ్యే కూతురు కావాలి. లక్ష గోవులు ఇస్తాను, నా చేత యజ్ఞం చేయించి ఓ మంచి సంతానాన్ని ఇప్పించమన్నట్ట. ఆయన చిరునవ్వు నవ్వి, నాకు వ్యామోహం లేదు వస్తువుల మీద, నేను సంపదలు కోరుకోను, డబ్బు కోసం యజ్ఞాలు చేయించేవాళ్ళం కామ్యం, పో అన్నట్ట. కాదని మళ్ళీ కాళ్ళు పట్టుకున్నాడు. మీరు చేయించకపోతే చేయించేవాడిని చూపించండి అంటే మా అన్నయ్య చేయిస్తాడు. మా అన్నయ్య చేయిస్తాడని ఎందుకన్నానో తెలిసిన, ఓ రోజున మేమిద్దరం అక్కడ తపస్సు చేస్తూ ఉండగా ఓ పండు నేల మీద కనపడింది. ఆ పండు ఎక్కడిది ఎవరిది అని అడగకుండా, అది శుచా శుభ్రత ఉన్నదా కాదా అని ఆలోచించకుండా బట్టకు తుడిచేసి మా అన్నయ్య దాన్ని తినేశాడు. కనిపించిన ఫలాన్ని మనదవునా కాదా అని తినే లక్షణం ధనాశ ఉన్నవాడికే ఉంటుంది. అంటే మా అన్నయ్య గారికి అంతో ఎంతో ఫలాపేక్ష ఉంది, కాబట్టి ఈ గోవులు వాడికి వాడు యజ్ఞం చేయిస్తాడన్నట్టు. అసలు ఎంత ఊహండి, ఎంత గొప్పదనం అండి. ఓ పండు ఎవరిదో తెలియదు, నేల మీద పడుంది, అది తీసుకుంటావా? ఎంత డాక్టర్ గారు మకాం ఇచ్చినా రేగుపళ్ళు అడగకుండా కోసుకోకూడదు, చచ్చిన ఒక పండు కూడా అడగకుండా కోసుకుంటే దొంగతనం అన్నారు. అంతా మీదే అంటారు ఆయన, అన్నంత మాత్రం చేత అది ఆయన సంస్కారం, కానీ అడగనిదే తీసుకుంటే అది దొంగతనం అవుతుంది, ఇది శాస్త్ర నియమం అన్నమాట. అప్పుడు ఆయన వచ్చి ఏమంటే పర్వాలేదండి మీ ఇష్టం కోసుకోండి అంటే అప్పుడు ఓహో అని తీసుకోవాలన్నమాట. ఒక నియమం ఉన్నది దేనికైనా సరే. మా అన్నయ్య లక్షణ విధి నేల మీద పడిన పండు తిన్నాడు కాబట్టి మీ చేత యజ్ఞం చేయిస్తాడని కానీ ఈయన వెళ్ళి కాళ్ళు పట్టాడు. ఆయన విని, తప్పక నీ చేత యజ్ఞం చేయిస్తాను అని తమ్ముడు పిలిచి, ఒరే తమ్ముడు, నేను ఫలాపేక్ష కలిగిన వాడిని, నువ్వు నిష్ఫలాపేక్ష కలిగిన వాడివి, అయినా నాకు సాయం చేయడం తప్పులేదు కనుక సాయం చేయని, మళ్ళీ తమ్ముడు కూడా కలుపుకుని ఈ యాజోపయాజులిద్దరూ ఒక అద్భుతమైన యాగం చేయడానికి, సద్యోగర్భ పుత్రకామేష్టి యాగం అంటారు. ఆ క్షణమే కొడుకుల్ని ఇచ్చేటటువంటి పుత్రకామేష్టి. ఇష్టి అంటే యజ్ఞము, కామము అంటే కోరిక, కోరికతో చేసే యజ్ఞమును కామేష్టి అంటారు. పుత్రకామేష్టి అనగా పుత్రుడు కావాలనే కోరికతో చేసే యజ్ఞం, అది కూడా తక్షణమే కావాలి. కాబట్టి సద్యోగర్భ పుత్రకామేష్టి యాగం అనే యాగాన్ని ద్రుపద మహారాజు భార్య కోకిలాదేవిని పక్కన కూర్చోబెట్టి ద్రుపదుడి పక్కన భార్య లేకుండా యజ్ఞాలు చేయకూడదని శాస్త్రం. అందుకని అందులో కోరికతో ఉన్న యజ్ఞాలు అసలు చేయకూడదు. భార్యాభర్తల్ని కూర్చోబెట్టి దీక్షా కంకణ ధారణ చేయించి అత్యద్భుతమైన దివ్య మంత్రాలతో అగ్నిహోత్రుణ్ణి ఆవాహన చేసి ఇంద్రాది అష్టదిక్పాలకుల్ని, గణేశాది పంచలోక పాలకుల్ని, ఆదిత్యాది నవగ్రహాలని, సమస్త నక్షత్రాలని, ఇంకా ఏ ఏ మూల అశ్విని దేవతలు మొదలైన వాళ్ళున్నారో వారిని అందరినీ సంతృప్తి చేశారట. చివరికి ఒక రోజున యజ్ఞకొండంలో మంత్రాక్షతలలా తెల్లగా అందులో నుంచి కవచకుండలాలతో మహాకాంతితో బంగారపు రంగుతో దృఢమైన శరీరంతో మంచి కత్తితో ధనుస్సుతో అంబుల పొదితో ధృష్టద్యుమ్నుడు పుట్టుకొచ్చాడు. ధ్రువత్తాలి ధృష్టద్యుమ్నుడు యజ్ఞకొండం నుంచి అయోనిధుడై పుట్టాడు. ఆయన వెంటనే ఆయనతో పాటుగా శకంల తేడాలో యాజ్ఞసేని, ద్రుపదుని కూతురు గనక ద్రౌపది, పాంచాలరాజు కూతురు గనక పాంచాలి అనే పేర్లతో కృష్ణునిలాగే మంచి అద్భుతమైన నల్లని ఒత్తైన జుట్టుతో ఉండేది గనక కృష్ణ అన్నారు ఆవిడ్ని. ఆవిడ కూడా కృష్ణ అని పేరు. అటువంటి కృష్ణ పరమ పవిత్ర స్వరూపిణి పుట్టుకొచ్చింది. ఆ తేజస్సు, ఆ బంగారపువన్నీ, ఆ కళ్ళు, ఆ నడుము, ఆ చేతులు అత్యంత మనోహరాకృతితో ఉండేవట. ఎంతటి వాడైనా మూర్ఛాన్వితుడైపోయే మోహపరవశుడైపోయే సౌందర్యం లావణ్యం ఆవిడది. ఆవిడ చూచి దేవతలు కూడా మోహించేవారంటే ఆలోచించండి. పరమ పవిత్ర స్వరూపిణి అయోనిజయ యజ్ఞసేని యాజ్ఞసేని పుట్టుకొచ్చింది ద్రౌపది. వెంటనే వాళ్ళని వెంట పెట్టుకుని అన్నదానికంటే ఎక్కువగా 800,000 గోవులు వారికి దానం చేసి ఇంకా బంగారం ఇచ్చి అన్నదానాలన్నీ చేసి సంతృప్తిగా ఇంటికి వచ్చాడు ఆయన. ఆయన తీరా దురదృష్టం ఏమిటంటే నా కూతురిని అర్జునుడికి ఇవ్వాలి అని ఆయన అనుకున్నాడు. కాని తీరా రావడంతో కుల పవిత్రసితేతరోత్పల్ల కోమలామల్ల వర్ణ ఉత్పల్ల సుగంధిల సన్ముఖోత్పల్ల పత్ర నేత్ర అరాళ్ల కుంతల విభాసిని దివ్య తేజము తాల్చి ఒక్క కుమారి తజ్వలన కుండము నందు బుట్టె ప్రసన్న మూర్తి ముదంబుతో. ఈయనకి దురదృష్టం, దుఃఖం పట్టుకుంది. అయ్యో, అర్జునుడికిచ్చి పెళ్లి చేద్దామని యజ్ఞం చేస్తే కులాన్ని పవిత్రం చేసే పవిత్రురాలు కోమలమైన అమలవర్ణంతో ఉన్నది, నల్ల కలువు పువ్వు కాంతి వంటి కాంతితో, పద్మగంధి శరీరం నుంచి తామర పువ్వుల నుంచి ఎటువంటి వాసన వస్తుందో అటువంటి వాసన వచ్చేదట ఉత్తమ స్త్రీల నుంచి. కొంతమంది స్త్రీలకి జన్మతః శరీరం నుంచి సుగంధం వస్తుంది, కొందరికి నెత్తిమీద సువాసన వస్తుంది, పార్వతీదేవి జుట్టు సహజ గంధం అన్నారు పురాణాల్లో. అటువంటి ఆవిడ విశాలమైన తామర పువ్వు రేకుల్లాంటి కళ్ళు కలిగినది, నల్లగా ఒత్తుగా గిరజాలు తిరిగినటువంటి జుట్టు కలిగినది, దివ్య తేజస్సుతో ఉన్నది. అటువంటి యజ్ఞగుండం నుంచి పుట్టిన ఆవిడ్ని అర్జునుడికి ఇచ్చే అవకాశం లేకపోయింది. ఎందుకంటే అంతకు పూర్వమే విన్నాడు దుర్వార్త, లక్క ఇల్లు తగలబడిపోయింది, వారణావతంలో పాండవులు బూడిదైపోయారు, ఎముకలు కూడా సరిగ్గా లేవుట, పాపం డిఎన్ఏ పరీక్ష చేస్తే గానీ ఎవరెవరో తెలియటం లేదుట అని. అందుకని పాపం దుఃఖించాడు ఆయన. అయ్యో ఇలా అయిపోయింది అని బాధపడ్డాడు పాపం. ఇంటికి వచ్చాడు. బంగారం లాంటి కొడుకు కూతురు పుట్టారు, కాని అనుకున్న ప్రయోజనం నిష్ప్రయోజనం అయిపోయింది. తానొకటి తెలిస్తే దైవం ఒకటి తెలిసినట్టుందనగా పురోహితుడు వచ్చి, నీ కూతురు పుట్టగానే మగవాళ్ళకి కుడికాలు, కుడి చెయ్యి, కుడికన్ను ఎదిరాయి, ఆడవాళ్ళకి ఎడమ భాగాలు ఎదిరాయి, సాముద్రిక శాస్త్ర ప్రకారంగా ఇవి శుభశకునాలు అంటారు. ఇంకా ఒకటి, నేను ఏదన్నా అన్న వెంటనే అదే మాట ఇంకొకళ్ళు కూడా అంటున్నారు, తథాస్తు అంటారు దాని అనమాట. ఇద్దరూ ఒకేసారి ఒకే మాట అంటే ఆ అవతల వ్యక్తి తిరిగి వస్తాడని. అర్జునుడు అనగానే ఇంకోళ్ళు కూడా అదే సమయంలో అర్జునుడు అన్నారు అంటే అర్జునుడు వచ్చే లక్షణం ఉన్నది. తర్వాత నా మనస్సు చెబుతున్నది, నా తపశ్శక్తి చెబుతున్నది, ఏ రకంగా చూచినా పాండవులు లక్క ఇంటిలో తగలబడలేదని నా మనస్సు చెబుతున్నది. నేను జ్యోతిషం కూడా గణించాను, మీ అమ్మాయి శాస్త్ర ప్రకారంగా 5 భర్తలయ్యే యోగం ఉంది, ఆ 5 బయటి వాళ్ళు అయ్యి ఉండరు, పాండవులే అయ్యి ఉంటారు, పాండవులు బతికున్నారు ముమ్మాటికి అనగానే పురోహితుడా మహానుభావ నువ్వు ఇంత మాట అన్నావు, ఇది నిజమవ్వాలి కానీ నీకు మొత్తం ఉండరాజవరం అగ్రహారం అంతా రాసిచ్చేస్తాను అన్నాడు ఆయన. అప్పట్లో అలా రాసిచ్చేసేవారులేండి, పురాణం చెప్పగానే ఆనందపడిపోయి ఊరు ఊరు రాసిచ్చేవారు. ఇక ఇప్పుడు ఏం చేశాడు ఈ పాండవుని పట్టుకోవాలి, ఎలా పట్టుకోవడం అంటే దానికి బాగా ఆలోచన చేసి నేటికి 75వ రోజున పుష్యమాసము శుక్లపక్షం అష్టమీ తిథి రోహిణీ నక్షత్రం నాడు స్వయంవరం ప్రకటిద్దాం అని ప్రకటించాడు. పాండవులారా, ఆ పాండవులు ఎక్కడున్నారో వాళ్ళని వెతికించడం కోసం పాండవులని తమ అల్లుళ్ళనిగా చేసుకోవడానికి అర్జునుడిని పట్టుకోవడానికి 5 అని ఊహ అప్పటికి ద్రుపదుడికి లేదు, కానీ మొత్తం మీద అర్జునుడిని పట్టుకోవడానికి స్వయంవరం ప్రకటించాట. అది కూడా ఎటువంటిది, అది ఒక అత్యద్భుతమైన విచిత్రమైన పందెంతో కూడినది, పణంతో కూడినది. ఒక మహానుభావుడైన ఋషి మాయోపాయంతో ఒక మత్స్య యంత్రాన్ని తయారు చేశాడు. దాని పైన పందిరికున్న స్తంభానికి వెళ్ళడగడతారు. ఆ యంత్రాకారంలో ఉన్న చేప గిర్రును తిరుగుతూ ఉంటుంది, తాడుకి కట్టబడిన చేప అలా తిరుగుతూనే ఉంటుంది ఆగకుండా. దాన్ని చూసి బాణంతో కొట్టకూడదట, కింద పళ్ళెల్లో నీళ్లు పోసి పెడతారు. ఈ నీళ్లల్లో పళ్ళెల్లో పైన తిరుగుతున్న చేప ప్రతిబింబం కనపడుతుంది. పైన చేప ఒకసారి తిరిగితే నీటిలో 3 సార్లు తిరుగుతుంది అది. అలా గిర్రును తిరుగుతున్న దాన్ని కనిపెట్టి 5 బాణములతో అక్కడ ఒక ధనుసు పెట్టారు. ఆ ధనుసుని ముందు వంచడం కష్టం, కొండలం ఉంది. ఆ ధనుసుని వంచి అల్లెతాడు దానికి చుట్టి ఈ 5 బాణములతో ఆ యంత్రాన్ని 5 ముక్కలు కొట్టాలి. 5 బాణాలతో కొట్టకపోతే వాడు ఓడిపోయినట్టే. అలా కొట్టిన వాడు ఎవడో వాణ్ణి నా కూతురు వరిస్తుంది అని ఆయన పెట్టాడు. ఓ బ్రాహ్మణోత్తములారా, పాండవులని ఆకట్టడం కోసం ఆయన పెట్టినది ఈ స్వయంవరం. ఇది నేటికి 75వ రోజు జరుగుతోంది. ఇదే అక్కడ విశేషం. అంటే ఎవరైనా వెళ్ళొచ్చా అన్నాడు అర్జునుడు అక్కడికి. ఆ బ్రాహ్మణ క్షత్రియ వైశ్యాదులనే తేడా లేకుండా ఎవరైనా సరే, అక్కడ కులంతో సంబంధంలా పరాక్రమమే. స్వయంవరానికి నియమం ఏమిటంటే వాడా వీడా అనే భేదం ఉండదు అక్కడ. అన్నిటికీ పరాక్రమం ముఖ్యం కనుక పరాక్రమంతో మత్స్యంత్రాన్ని భేదించగలిగే శక్తి ఉన్నవారు ఎవరైనా వెళ్ళవచ్చు అని యగాదిగా చూశాడు అర్జునుణ్ణి. మీరు చూడండి ఆశ్చర్యం. నాకు మిగతా వాళ్ళ గురించి కాదు కానీ ఈ నీలమేఘఛాయ శరీరుడు ఆ యంత్రాన్ని కొట్టి అమ్మాయిని వరించగలడనిపిస్తోంది, ఈ నల్లని వాడిని గ్యారంటీగా పంపడన్నాడు. అంటే అర్జునుణ్ణి అర్జునుణ్ణి చూడగానే మత్స్యంత్రం కొట్టేయగలడు అన్నాడు వాడు అవతల వాడు, ఆ వచ్చినవాడు. ఇదే భగవంతుడు అనిపించడం అంటే అన్నమాట. చిరునవ్వు నవ్వుకున్నారు వాళ్ళు. వారందరికీ వెళ్ళి చూడాలని కుతూహలం కలిగింది. వాళ్ళ అమ్మ దగ్గరకు వచ్చారు. అమ్మా, మనం చాలా రోజుల నుంచి ఈ ఊళ్ళోనే ఉన్నాం అన్నారు. ఇంకేం మాట్లాడకుండా కుంతీదేవి దగ్గర ఈ నాటకాలు, ఆవిడికి కుమారుల మనస్సు తెలుసు కనుక ఏమి ఎరగనట్టుగా. నాయన, మీరు అన్నది నిజమేరా? ఈ మధ్యకాలంలో చాలా కాలం నుంచి ఇక్కడే ఉండిపోయాం. ఎక్కువ కాలం ఉంటే రహస్యాలు కూడా బయటకు వస్తాయి. అయినా ఇతరులిచ్చే ముష్టి మీద ఎంతకాలం బతుకుతాం? సరదాగా అలా తీర్థయాత్రలు చేస్తే బాగుంటుంది అనిపిస్తోంది. తీర్థయాత్రలు కూడా పాంచాల దేశం కేసి చేస్తే బాగుంటుందేమో అందిట ఆవిడ. తల్లికి అర్థమైందని కనిపెట్టి ఆవిడికి నమస్కరించారు. శుభముహూర్తం చూసుకున్నారు. పాండవులు బయలుదేరారు పాంచాలపురం కేసి. శుభముహూర్తం అని ఎందుకన్నారంటే అష్టమి 75వ రోజు. ఆ రోజున వీళ్ళు బయలుదేరే నాటికి మళ్ళీ అప్పుడు అష్టమే ఉన్నది. అందుకని ప్రతి 15 రోజులకోసారి మారుతూ ఉంటుంది కదా. అష్టమి నాడు అర్ధరాత్రి బయలుదేరితే ఆ ప్రయాణం చాలా బాగుంటుందని శాస్త్రం. అందుకని అలా బయలుదేరారు వాళ్ళు. మొత్తం మీద నడిచి వెడుతున్నారు. సరిగ్గా కొంత దూరం నడిచారో లేదో, నీల పయోద మండలము నిశ్చల లీల వెలుంగజేయుతుల్ క్రాలెడు వాలు క్రం మెరుగు కైవడి తద్వన భూమి నంతయున్ లాలిత దేహ కాంతి పటలం బునజేసి వెలుంగజేయు నీలగిరీంద్రమాయ తట శృంగము వీడి వచించనల్చు తోచల్ ఘనమూర్తి వ్యాసుడట. నల్లని మేఘం మెరుపు తీగతో వచ్చినట్లుగా మహాకాంతితో తన శరీరంతో ఆ పక్క ప్రాంగణాన్ని వెలిగింపజేస్తూ నీలమేఘఛాయ శరీరుడు ఎర్రని జటాజోటాలే మెరుపు తీగలా కనిపిస్తూ ఉండగా ఆయన అడుగు తీసి అడుగు వేస్తున్నప్పుడు ఆ ప్రాంగణమంతా నల్లని కాంతితో నిండిపోతూ ఉండగా వేదాలు విభజించిన పుణ్యాత్ముడు సమస్తలోక సద్గురుడు పవిత్రుడు పుణ్యుడు వేదవ్యాస మునీంద్రుడు ఆ మహానుభావులు ఎదురుగుండా ప్రత్యక్షమయ్యాడు. వీళ్ళు నమస్కారం చేశారు. ఎప్పుడు ఎక్కడికి వెళ్ళినా వాళ్ళ అండే, ఆ మహానుభావుడు అండవల్లే వాళ్ళకి సుఖం కలుగుతుంది. కాళ్ళకి నమస్కరించగానే, నాయన ధర్మసుత, ఈ కష్టాలకి కుంగిపోకు. ధర్మసుతుడున్న చోటను ధర్మువునకు హాని కలదే, దారుణి అయినల్ ధర్మువ తాత్పర్యముగా నిర్మలమతి నెగడునది వినీతాత్ములరై. ధర్మపూర్తి ధర్మరాదు. ఆయన ఎక్కడుంటే అక్కడ ధర్మమే ఉంటుంది, అధర్మం ఉండదు. ఆయన ఎక్కడుంటే అక్కడ శుభమే ఉంటుంది. అయినా నేను చెప్పాలి కాబట్టి చెబుతున్నాను, ఎప్పుడూ ధర్మాన్ని విడిచిపెట్టకండి, నిర్మలమతితో వెళ్ళండి, మీకు కష్టం ఉండదు. కొద్ది రోజులలోనే మీకు కన్యాలాభం కలుగుతుంది. మరొకటి, మంచి అస్త్రాల లాభం, మహిమలు, గుర్రాలు ఇవి కూడా లభిస్తాయి, మిత్రలాభం కూడా జరగబోతున్నది. అమ్మా కుంతీదేవి కోడల, తాత్కాలికంగా కోడల అని ఎందుకన్నాడంటే మరి విచిత్రవీరుడు చచ్చిపోయాక ధృతరాష్ట్రుణ్ణి పాండురాజుని ఈయనే కన్నాడు, పాండురాజు భార్య కాబట్టి తనకి కోడలు. అందుకని కోడల బాధపడకు, కష్టాలు ఎప్పుడు వస్తూ ఉంటే ఈ సృష్టి రహస్యమది, ఎంతటి వాడైనా భగవంతుడైన భూమి మీద పుడితే కష్టాన్ని అనుభవించాలి. జ్ఞానులు కష్టానికి భయపడక ఆత్మస్థైర్యంతో వెడతారు. ధర్మం తప్పకుండా వెళ్లే జ్ఞానులకు ఎప్పుడూ సుఖమే వస్తుంది. నీకు ఈ జన్మలోనే మోక్షం వస్తుంది, నీ పిల్లల వల్ల నీవు శుభం పొందుతావు, ఆనందం పొందుతావు, నీ పిల్లలు సద్గుణ పవిత్ర వర్తనులరై జగత్తులో కీర్తి పొందుతారు అని ఆశీర్వదించి ఇంకా గొప్ప లాభాలు నీకు కలుగుతాయి అన్నాడే. వీళ్ళు కొంచెం ముందుకెళ్లారు. గంగానది వచ్చింది అట క్రమంగా నడవగా. రాత్రి చీకట్లో అడవులో గంగానదీ తీరంలో నడుస్తూ కొంచెం ముందుకెళ్ళాక అక్కడ సోమశ్రవం అని ఒక తీర్థం ఉంది. ఇప్పటికి కూడా గంగానదిలో కాశీ నుంచి ప్రయాగ నుంచి కొంచెం ముందుకు వెడితే సోమశ్రవం అని ఒక తీర్థం ఉంది. అక్కడ చీకటి పడ్డాక స్నానం చేస్తే పుణ్యమని శాస్త్రం. అర్ధరాత్రి 12 దాటాక మానవులు ఎవరూ గంగలో దిక్కకూడదు. ఎందుకంటే దేవతలు, దేవతలతో సమానమైన వాళ్ళు, రాక్షసులు మొదలైన వాళ్ళు మాత్రమే అందులో దిగాలి. తెలియక అర్ధరాత్రి 12 దాటాక సాధారణ మానవులు నదిలో దిగితే దానికి తగిన శిక్ష ఎప్పుడో ఒకప్పుడు అనుభవిస్తారు. 12 గంటల నుంచి మళ్ళీ తెల్లవారుజామున 3 గంటల వరకు నదిలో కాలు పెట్టరాదు సాధారణ మానవులు, ఇది నియమం. అందుకే నేను కాశీ వెళ్ళినప్పుడు 12 గంటలకి మణికర్ణికా ఘట్టంలో మా భక్తులందరి చేత గానం చేయిస్తా, 12 ఇంటికి మణికర్ణికా ఘట్టంలో శివస్మరణ చేస్తే శివుడు అనుగ్రహిస్తాడు. కానీ పొరపాటును కూడా ఆ టైంలో కాలు మాత్రం గంగలో పెట్టకూడదన్నమాట. ఇవన్నీ నియమాలు. అసలు పురాణముల ప్రకారం ఏ చోట ఏం చెయ్యాలో అవి చెయ్యాలి. అది ప్రజలకు తెలిస్తే శుభం మోక్షం కూడా అన్నమాట తీర్థయాత్రలు. అందుకని గురువులతో వెళ్ళాలి, అదొక నియమం. సరే, అందుకనే చీకట్లో గంగానదికి వెళ్ళారు వీళ్ళు. వెడుతున్నప్పుడు ఎందుకు వెడుతున్నారో ఇప్పుడు మనకి తెలుస్తుంది క్రమంగా. అర్జునుడు ముందుగా ఒక పెద్ద కాగడా పుచ్చుకున్నాడు, కొరవి ధగధగలాడి మండుతున్న కాగడ. ఆ కాగడా కాంతిలో తాను నడుస్తూ ఉంటే కటిక చీకట్లో వెనక వీళ్ళు వెడుతున్నారు. క్రమంగా రాత్రి 10 గంటలు దాటిపోయి ఇంకా చీకటి దట్టంగా అలుముకున్నది. వీళ్ళు నడుస్తూ ఉంటే ఈ కాలి దెబ్బలకి భూమి అదిరింది. దాంతో అక్కడ అంగారపర్ణుడు అని పేరు కలిగిన ఒక గంధర్వుడు తన భార్య కుంభీనసి అనే ఆవిడతో కలిసి తిరుగుతున్నాడు. ఆవిడ పేరు కుంభీనసి. ఆవిడ మాట్లాడితే కుండలోంచి బుడబుడబుడ శబ్దం వచ్చినట్టు వచ్చేదిట. అందుకని అప్పటి నుంచి ఆవిడకి కుంభీనసి అని పేరెట్టారు. కొంతమంది గుడగుడ శబ్దం మాట్లాడుతున్నటువంటి దిక్మాల మాటలు, ఆవిడకి కుంభీనసి అని అందుకు పేరు వచ్చిందనమాట. ఈ భార్యాభర్తలు అక్కడ తిరుగుతున్నారు. ఎంతలో వాడు చూశాడు, ఎవర్రా మూర్ఖులారా, అర్ధరాత్రి వేళ రాక్షసులు దేవతలు గంధర్వులు మొదలైన వారు తప్ప నదీ తీరాలలో తిరగకూడదని తెలియదా, నదులలో అర్ధరాత్రి వేళ మానవులు అడుగు పెట్టరాదని శాసనం ఉన్నదే ఇంద్రశాసనం, ఆ ఇంద్రశాసనాన్ని ధిక్కరిస్తున్నారెవరు మీరు? నేను అంగారపర్ణుణ్ణి, ఈ ప్రాంతమంతా ఈ అడివంతా నాది. సోమశ్రవ తీర్థ ప్రాంగణంలోకి రాత్రిపూట నన్ను చూచి భయపడి ఎవరూ రారు, వీరులు కూడా రారు, మీరు ఎందుకురా వస్తున్నారనగానే వీడు పక్కపక్కా నవ్వి, మేము నువ్వు చెప్పిన మనుషులం కాదు, మేము దేవస్వరూపులం, అందుకే అర్ధరాత్రి స్నానం చేయడానికి వచ్చామన్నట్టు. అది అక్కడ రహస్యం. అదే మామూలు మానవులైతే వీళ్ళు వెళ్లరు, నీవు చెప్పినది నిజమే, సాధారణ మానవులైతే అర్ధరాత్రి పూట ఈ క్షేత్రానికి రాకూడదు, మేము నీలాంటి దేవతాస్వరూపులమే కాబట్టి మేము అర్ధరాత్రి చేయడం ధర్మం అన్నట్ట. ఏ ఇది నాది మొదటి తప్పు కాబట్టి క్షమిస్తున్నాను పండి అన్నాడు మళ్ళీ అంగారపర్ణుడు. నువ్వెవడివి, నదులు కొండలు అరణ్యాలు ఇవి ఒకరివేమిటి, సర్వ మానవులవి అందరివి, అసలు సమానత్వం మాది, ఇదే నిజమైన ప్రజాస్వామ్యం, ప్రజలందరూ వీటిని ఉపయోగించుకోవచ్చు. పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడేమంటే నీ అహంకారం అణిచివేసి మేము స్నానం చేస్తాం, ఏమైనా ఈ క్షేత్రంలోకి అడుగు పెట్టాం, తీర్థస్నానం చెయ్యాలని వచ్చాం, స్నానం చేసే పెడతాం అనగానే వాడికి మండిపోయి తీవ్రమైన బాణాలు టింగ్ టింగ్ అని విడిచిపెట్టాడు, అర్ధచంద్రాకార బాణాలు. వెంటనే అర్జునుడు చాలా ఎలర్ట్గా ఉన్నాడనమాట. అందుకని తన చేతిలో ఉన్న ఆ కాగడ కొరవి గిరగిరా తిప్పి ఆ బాణాలు తనకు తగలకుండా దూరంగా విసిరేలా చేసి పక్కపక్కనవి, ఈయంతోటి 4 బాణాలకి భయపడతాం అనుకున్నావా, పూర్వం ఇంద్రభగవానుడు అగ్నిహోత్రుణ్ణి ఆరాధించి బ్రహ్మదేవుడి ద్వారా ఆగ్నేయాస్త్రం అనే అస్త్రం పొందాడు. ఈ ఆగ్నేయాస్త్రం మా గురువు గారు భరద్వాజ వంశ సంభవుడు ద్రోణాచార్యుడు నాకిచ్చాడు, నేను ఆ ఆగ్నేయాస్త్రం వేస్తున్నాను, దీని దెబ్బకి చూడు నీకు మూడింది అంటూ మంత్రోచ్చారణ చేసి వెంటనే ఆగ్నేయాస్త్రం విడిచిపెట్టాడు. ఒక బాణం విడిచిపెట్టగానే ఆ బాణం అగ్నిజ్వాలలతో ధగ ధగ ధగలాడుతూ వెళ్ళి అంగారపర్ణుడి రథమంతా కాల్చి బూడిద చేసింది. ఆ దెబ్బకి అందులో ఉన్నవాడికి అగ్నిజ్వాలలకి దిమ్మదిరి కింద పడిపోయాట, ధామ్మని కింద పడిపోయాడు. వాళ్ళ ఆవిడ బాబో అని పక్కకి పరిగెత్తింది. వెంటనే అర్జునుడు వచ్చి దిమ్మదిరిగి మూర్చబడిపోయి ఉన్నవాడిని చుట్టుచ్చుకుని ఇడ్చుకొచ్చి పాండురాజు గారి అగ్రపుత్రుడి పాదాల మీద పారేశాడు, ధర్మరాజు కాళ్ల మీద పారేశాట. పాపవాడు ఆవిడ పరిగెత్తుకొచ్చి భార్యకి భయం కదా, వాణి మనోవల్లభ కుంభీ నసి అనునది కరంబు భీతి అశేషోర్వీనాధులారా దయ పతిదానము నాకిండు మీకు ధర్మువు పెరుగున్. అతని భార్య కుంభీనసి కంగారడిపోయి భయపడిపోయి, ఓ సమస్త లోకాలకి ప్రభువులారా దయతో పతిదానం నాకు చెయ్యండి అంది. ఇక్కడ చూడండి ఒక రహస్యం, మామూలు వాడికి తెలియదు కానీ వీళ్ళు బ్రాహ్మణ వేషంలో ఉన్నారు. ఆవిడ సమస్త లోకాలకి ప్రభువులు సుక్షత్రియ ప్రభువులారా అంటోంది. వీళ్ళని చూచి ప్రభువులను ఎలా కనిపెట్టింది, ఆవిడ గంధర్వ స్త్రీ, వేషం వేసినా వాళ్ళెవరో తెలుసు, అందుకే కిక్కురు మనకుండా ఏమండో సమస్త దేశాధిపతులారా పాండు వీరులారా అని సంబోధించి కాళ్ళ మీద పడింది. జాలిపడిపోయి ధర్మరాజు, నాయన ఏదో వాడు అహంకరించి మాట్లాడాడు, అంత మాత్రం చేత చంపేస్తామా, వాడిని విడిచిపెట్టు విడిచిపెట్టు, వాళ్ళ ఆవిడ అసలే ఏడుస్తోంది అనగానే టక్కున అర్జునుడు వాడు జుట్టు విప్పి, చూసావా నువ్వు ఎన్ని అహంకారపు మాటలు మాట్లాడినా నన్ను చంపడానికి బాణాలు వేసినా మా అన్నగారు మహానుభావుడు ధర్మరాజు నిన్ను విడిచాడు అన్నట్టు చెప్పేశాడు. ఆ తర్వాత వాడు లేచి కాసేపటికి తేరుకుని, మహానుభావులారా నన్ను అంగారపర్ణుడు అంటారు, ఇంద్రుడికి ఆప్తమిత్రుణ్ణి, నా వంటి పరాక్రమవంతుడు మహామహిమోపేతుడు ఈ సృష్టిలో ఎక్కడ ఉండడు, అసలు నన్ను చూచి హడిలిపోతారంతా, అగ్ని వంటి పరాక్రమం కలిగిన వాడిని గనక అగ్నిలాంటి రథమెక్కి తిరుగుతాను కనుక అంగారపర్ణుడు అన్నారు. అంగారము అంటే అగ్ని, అదే తెలుగులో ప్రాకృత భాషలో ఇంగాలం అయింది, తెలుగులో ఇంగలం అయ్యింది అనమాట. అందువల్ల నేను అగ్నిస్వరూపుణ్ణి, నన్నే దగ్ధం చేసి కింద పారేశావు, నీ పరాక్రమం నాకు తెలుసు. అర్జున ఇదిగో నేను చేసిన అహంకారానికి లెంపలు వేసుకుంటున్నాను, ఇంతవరకు నన్ను అంగారపర్ణుడు అన్నారు, ఇక నా బిరుదు వదిలేశా. అర్జునుడి చేతిలో చావు దెబ్బలు తిని అంగార శబ్దం ఇంకా ధరిస్తానా, అంగారం వల్ల కాలిపోయాక ఇక నుంచి నేను అంగారపర్ణుడి కాదు, నా బిరుదు నా పదవి నా శక్తి వదులుకుంటున్నాను, కానీ నేను గంధర్వుణ్ణి, నా మహామహిమతో చిత్ర విచిత్రములైన ఆయుధాలు కలిగిన గుర్రములు పుంచిన ఆకాశంలో నేల మీద నీళ్లలో తిరిగే రథం మీద తిరుగుతాను, ఇక వేదట నన్ను చిత్రరథుడు అంటారు అని వేరే రథం పుచ్చుకుని తన పేరు మార్చేసుకున్నట్ట. ఓడిపోయాక ఇంకా పాత పేరు ఉండకూడదని చిత్రరథుణ్ణి అనగానే, ఏమయ్యో చాలా విచిత్రంగా ఉంది, నన్ను అర్జున అంటావు, పాండవులను కనిపెట్టానంటావు, ఇన్ని తెలుసుండి మరి ఇందాక మమ్మల్ని ఎందుకు తిట్టావంటే, మిమ్మల్ని ఎరగని వాడెవడు, అగ్నిహోత్రుడి పిడికిట్లో దాచేస్తే బంధిస్తే అవుతుందా, మీరు తాపత్య వంశస్థులు, మీ తేజస్సు నాకు తెలుసు, ఇతడు ధర్మరాజని ఇతడు భీముడని నీ అర్జునుడు అని వీళ్ళు నకుల సహదేవులని ఆవిడ కుంతి అని నాకు అన్నీ తెలుసు అన్నట్ట. మరి అన్నీ తెలుసుంటే ఇందాక మరి ఎందుకు తిట్టావు, అదే చెబుతున్నాను. మరి కారణం ఒకటి ఉన్నది, ఇక్కడ ముఖ్యమైన మూడు కారణాలు చెబుతున్నా. ఒకటి, నాకు మొదటి నుంచి నా మహిమ మీద అహంకారం, అందరినీ జయిస్తానని అహంకారంతో మిమ్మల్ని తిట్టా. కేవలం అహంకారం కాదు సుమా, ఆడవాళ్ళు పక్కనున్నప్పుడు భార్య పక్కనున్నప్పుడు ఎంతటి వాడైనా వీరుణ్ణి అనిపించుకోవాలనిపిస్తుంది. స్త్రీలు కొందరో కొత్తగా పెళ్ళైన వాళ్ళు ఏం చేస్తారంటే భార్య పక్కనుండగా బాగా డబ్బులు ఖర్చు పెట్టడం తమ శక్తిని ప్రదర్శించడం చేస్తారు. అందువల్ల స్త్రీల ఎదుట నా పరాక్రమాన్ని ప్రదర్శించాను. ఈ రెండు చిన్ని కారణాలు. అసలు కారణం ముఖ్యంగా చెబుతున్నా విను, మీకు పురోహితుడు లేడు. ఎవరికైనా ఎంత గొప్పవాడికైనా ఒక గురువు ఒక పురోహితుడు ఉండాలి. ఆ పురోహితుడికి మధురమైన కంఠస్వరం ఉండాలి, వేద వేదాంగాలు తెలియాలి, అనేక రకాల ధర్మాలు సూక్ష్మాలు సూక్ష్మ జ్ఞానము కలిగిన వాడై ఉండాలి. పురోహితుడు అగ్నిహోత్రము లేకపోవటం వల్ల మిమ్మల్ని చులకనగా మాట్లాడాను. అదే మీకు గనక ఓ పురోహితుడు ఉంటే నేను ఇలా మాట్లాడేవాడిని కాదు, కేవలం మిమ్మల్ని తిట్టడానికి నా అహంకారానికి మూల కారణం మీకు పురోహితుడు లేకపోవటమే. వేదము వేదియుం కలుగు విప్రవరేణ్యుడగణ్య పుణ్య సంపాది పురోహితుడైన పాపము పొందునే భూపతి ప్రతాపోదయ కాన మీదగు గుణోన్నతికి ధర్మతత్వ సంవేది పురస్కరింపుడు పవిత్ర చరిత్రు మహీసురోత్తము. మనిషి దగ్గర ఒక గొప్ప పురోహితుడు ఉండాలి, వాడికి వేద జ్ఞానం కావాలి, తర్వాత అర్థం తెలియాలి, అగ్నిహోత్రం వ్రేల్చగలగాలి, నిగ్రహం కలిగిన వాడు అంటే కోపం వచ్చి అవతల వాడిని నాశనం చేయాలనే కోరిక లేకుండా ఉండాలి, అత్యావశ్యక స్థితిలో అవసరమైతే వాడిని నాశనం చేసే శక్తి ఉండాలి. అటువంటి పురోహితుడు ముందుంటే పాపం ఉండదు. పాపము లేని వాణ్ణి మాబోటి వాళ్ళు ధిక్కరించం. కాబట్టి మీ ప్రతాపోన్నతికి తగిన ఒక పురోహితుడు ఉండాలి మీ దగ్గర. అది లేకపోవటం వల్లే ఇవాళ నేను మిమ్మల్ని తొందరపడి తిట్టాను. అగ్నిహోత్రము లేనివాడు ఎంత గొప్పవాడైనా వాణ్ణి తిట్టచ్చని, వాడు పూజ్యార్హుడు కాడని శాస్త్రం చెబుతున్నది అనగానే వీళ్లు తెల్లబోయి అదే కారణం. సరే, ఇంతకీ మేము కురువంశస్థులం, పాండురాజు పుత్రులం గనక పాండవులం, నువ్వు ఇందాక తాపత్యవంశులు అని పిలిచావు, మాకు తాపత్యవంశం అని పేరు ఎందుకు వచ్చింది అన్నాడు అర్జునుడు. ఏమి ఎరగనట్టుగా, మేము తాపత్యవంశం వాళ్ళమా? కాదే, మేము కౌరవులం కదా, కురువంశం వాళ్ళం కదా అంటే ఆహా మీకు తెలియదు, అసలు రహస్యం చెబుతున్నా వినండి నాయన అని అప్పుడు చెప్పేటాం. పూర్వం సూర్యభగవానుడికి సంజ్ఞాదేవి అనే ఆవిడ పెద్ద భార్య, ఆవిడ వల్ల యమధర్మరాజు గారు, వైవస్వత మనువు, యమున అనే ఒక నది, ఈ ముగ్గురు పుట్టారు. ఆ తర్వాత సంజ్ఞాదేవి తన నీడకి ప్రాణం పోసింది, ఆ నీడని ఛాయ అంటారు. ఛాయాదేవి వల్ల వరుసగా మళ్లీ ముగ్గురు పిల్లలు పుట్టుకొచ్చారు. సావర్ణి మనువు, ఇప్పుడు మనకి రాబోయే కాలంలో ఈ ప్రపంచ ప్రళయం అయిపోయాక మళ్లీ సృష్టి ఆరంభం అయితే అప్పుడు మనకి మనువు ఎవరంటే సావర్ణి, సూర్య సావర్ణి మనువు, ఛాయాదేవి పుత్రుడాయన. ఆ తరువాత పుట్టుకొచ్చిన వాడు శనైశ్చరుడు, బలమైన గ్రహం ఆయన, ఆయనకి దండం పెడితే ఏలినాటి శని దోషాలు పోతాయి. ఆ తర్వాత కూతురు పుట్టింది, ఆవిడ పేరు తపతి, బంగారపు రంగులో ఉండేదిట. ఒకనాడు ఈ తపతి అనే ఆవిడ సూర్యుడి యొక్క రెండవ భార్య కూతురు, సావిత్రీదేవికి చెల్లెలు, భూలోకంలో హిమాలయ పర్వతాలలో సూర్యుడికి ఎదురుగుండా నిలబడి మంచి భర్త కావాలని తపస్సు చేస్తూ జపం చేస్తూ రెండు చేతులు జోడించి ఉంది. ఆ సమయంలో అక్కడికి ఒక వీరుడు వచ్చాడు, అజామీడు అజమీడు అని పేరు కలిగిన ఒక ఇక్ష్వాకు వంశస్థ మహారాజు ఉన్నాడు. ఆయన కొడుకు పేరు సంవరణుడు, ఆయన సూర్యభక్తుడు, నిరంతరం సూర్యుణ్ణి అర్ఘ్యప్రదానం చేసి గాయత్రీ మంత్రానుష్ఠానంతో పూజించేవాడు. గాయత్రీ మంత్రానికి సూర్యుడికి సంబంధం ఏమిటంటే అసలు గాయత్రీ మంత్రంలో ఉన్నదే సూర్యుడు, సవితా దేవత, సవిత అంటే సూర్యుడని, ఓం తత్ సవితుర్వరేణ్యం, ఆ మంత్రంలోనే తత్ ఆ సవితుహు సూర్యభగవానుడు, వరేణ్యం శ్రేష్ఠుని నేను వరి ధ్యానిస్తున్నాను, నేను గాయత్రి అనే వంకతో మనం రోజు చేస్తున్నది మొట్టమొదటి సూర్యుడిని ధ్యానించటమే, ప్రత్యక్ష భగవానుడు, త్రిమూర్త్యాత్మకుడు ఆయన. అటువంటి గాయత్రీ మంత్ర మూలాధిష్టాన దేవత అయిన ప్రత్యక్ష నారాయణుడైన పరమ భగవానుడైన ఆరోగ్య ప్రదాత అయిన భగవంతుణ్ణి సావిత్రి మంత్రం అనే వంకతో పూజిస్తూ ఉండేవాడు సంవరుణుడు. అది చూచాడు సూర్యుడు, ఓహో నా కూతురికి మంచి భర్త కావాలనుకున్నాను, వీడు నా భక్తుడు, ఎప్పటికైనా వీడిని నా అల్లుడిని చేసుకుందాం అనుకున్నాడు ఆయన. ఇలా ఉండగా సంవరుణుడు ఒకనాడు గుర్రం ఎక్కి వేటకి వెళ్ళాడు. అలా వేటాడుతూ వేటాడుతూ వెళ్ళగా కొండలు ఎక్కలేక పాపం గుర్రం కింద పడి చచ్చిపోయిందిట. ఇక కొండలెక్కి దిగి అడవిలో నడిచి దానివల్ల ఆకలి దాహం ఎక్కువై చచ్చిపోతే కాలినడకనే పైకెక్కాడు. అక్కడ ఒక చోట రెండు చేతులు జోడించి సూర్యభగవానుడికి నమస్కరిస్తున్న తపతి కనపడింది. ఆ తపతి సౌందర్యానికి మూర్ఛపోయినంత పనయ్యింది వీడికి. అబ్బా, ఈ కురులు ఆ అత్యద్భుతమైన కంఠము, శంఖంలా ఉంది ఆ కంఠం, సంపంగ మొగ్గలా ఉంది ఆ ముక్కు, ఎర్రగా మెరిసిపోతున్నాయి కాళ్ళు చేతులు, ఉందా లేదా అనిపిస్తోంది నడుము, ఇంత ఎందుకు ఇటువంటి అపూర్వ నవ నవ లావణ్యవతిని ఈ సృష్టిలో మరెన్నడూ చూచి ఎరగను సుమా అనుకుని, సుందరి కాశిత్వం కళ్యాణి దైవీవా మనుషీచవా, ఓ సుందరి కళ్యాణిని నీవెవరివి, దేవతా స్త్రీవా గంధర్వ స్త్రీవా అంటే నేను సూర్యభగవానుడి కూతుర్ని తపతిని అందిట, మంచి వరుడి కోసం తపస్సు చేస్తున్నానని గాని ఈయన వెంటనే సుందరి నన్ను పెళ్లి చేసుకోవా, నేను కూడా మీ నాన్నగారి భక్తుడిని అనగా మా నాన్నగారిని అడగాలి, అంతేగాని ఆడపిల్లలు తొందరపడిపోయి ఐ లవ్ యూ అని చెప్పకూడదు, ఈ దోషం శాస్త్రం ఒప్పుకోదు, నీకు కావాలంటే మా నాన్నగారి దగ్గరికి వెళ్ళి అడుగు అనగానే ఈయన సుందరి అనబోయేట మాయమైపోయింది, సుందరి లేదు మందరి మందరపర్వత మీద పడ్డాడు, పడ్డాడు అయిపోయాడు ఈయన. ఇంకా చూడండి, 3.5 గంటల కాలం స్పృహతప్పి పడిపోయాడు, అతి కష్టం మీద లేచాడు, ఆ సౌందర్యం మీద నుంచి మనస్సు పక్కకి తిప్పుకుందామంటే అవ్వలేదు, చివరికి ఏం చెయ్యాలో అర్థం కాక వెంటనే అప్పుడు గుర్తొచ్చింది, కష్టం వచ్చినప్పుడు పురోహితుడు, ఈ కథ అంతా పురోహితుని మహిమని చెప్పే కథ, అందుకని కుల పురోహితుడు ఇక్ష్వాకు వంశస్థులందరికీ వశిష్ఠుడు, అందుకని విశిష్టారాధ్యుడైన వశిష్ఠ మహర్షిని తక్షణం తలుచుకోగానే ఆయన ప్రత్యక్షమయ్యాడు. గురుదేవా అన్నాడు, మళ్ళీ మాటరాకి చతికిలబడ్డాట. ఓహో, వీడు సూర్యపుత్రికని ప్రేమించాడని కనిపెట్టి, ఓ పవిత్రుడా సంవరుణుడా, ధైర్యంతో ఉండు, నేను వెడతాను ఆ భగవంతుడి దగ్గరికి, అయినా మీరు తక్కువళ్ళా, ఆ సూర్యవంశంలో పుట్టిన వాళ్ళు, సూర్యుడి కొడుకు వైవస్వతమురువు యొక్క వంశంలో ఇక్ష్వాకు పుడితే ఆ ఇక్ష్వాకు వంశస్థుడు వినువు, నీకు ఆయన పిల్లనివ్వకపోతాడా, ఇప్పుడే వెడతానని మహాతపశక్తితోటి అనేక లోకాలు దాటి దాటి దగ్గరకి వెళ్ళినంత మాత్రం చేత ఏ జీవి అయినా భస్మమైపోతుందే, అటువంటి తేజస్సు కలిగిన సూర్యభగవానుడి దగ్గరికి వెళ్ళి ఆయనకి నమస్కరించాడు 7 శ్లోకాలతోటి. ఆ శ్లోకాలకి మెచ్చుకుని ఏం కావాలంటే, మీ వంశంలో పుట్టిన సంవరణుడికి నీ కుమార్తెనిమ్మనగా ఆయన సంతోషంగా వాడు భక్తుడే ఇస్తున్నాను అని కుమార్తెని వశిష్ఠునితో పాటు పంపాడు. వశిష్ఠుడు ఆ తపతిని పట్టుకొచ్చి వీరిద్దరికీ అభియన్ ముహూర్తంలో మధ్యాహ్నం పూట అన్నమాట 11:50 వివాహం చేశాడు. ఆ తపతిని పెళ్లి చేసుకుని ఆ భగవంతుడు చాలా కాలం పాటు ఈ హిమాలయాల్లో తిరిగాడు సంవరణుడు. చూశావా పాండుపుత్రులారా, పురోహితుడి మహిమ, తనకి జీవితంలో దక్కదు తపతి, కాని వశిష్ఠుడి లాంటి ఒక మహానుభావుడు పురోహితుడిగా ఉండడం వల్ల సూర్యపుత్రికని పెళ్లి చేసుకోగలిగాడు. ఒక మహానుభావుడైన సద్గురుడు యొక్క అనుగ్రహం ఉంటే ఏదైనా సాధించవచ్చు. ఇక ఆ తపతికి సంవరుణుడికి 12 సంవత్సరాల తర్వాత కొడుకు పుట్టాడు. అదిగో ఆ కొడుకు పేరే కురువు అని పేరెట్టారు. ఆ కురు వంశస్థులు గనక మిమ్మల్ని కౌరవులు అన్నారు. ఆ కురు మహారాజు యజ్ఞం చేసి భూమిని దున్నడం వల్ల ఆ క్షేత్రానికి ఎప్పటికి కూడా కురుక్షేత్రం అని పేరు వచ్చింది. అసలు మీ వంశం తాపత్య వంశం, తపతి వంశస్థులు గనక తాపత్యులు. ఆ తర్వాత ఆ వంశంలో తపతికి పుట్టిన కొడుకు కురువు గనక కౌరవ వంశం అయ్యింది, అందుకని మిమ్మల్ని తాపత్యులన్నాను. ఇప్పుడు అర్థమైంది కదా, ఇంత కదా మీ పాతక చెప్పడమే కాదు, మళ్ళీ మీకు గుర్తు చేస్తున్నాను, ఒక మంచి పురోహితుడిని ఎన్నుకోండనగానే నువ్వు చాలా మహానుభావుడు అయ్యా అని చెప్పగా ఇంకా చాలా కథ చెప్పాడు. వశిష్ఠుడు విశ్వామిత్రుడు యొక్క యుద్ధము, వశిష్ఠుడు విశ్వామిత్రుడిని జయించడం, వశిష్ఠుడు తన మహామహిమను చూపించడం, విశ్వామిత్రుడు బ్రహ్మర్షి అవడం, ఇదంతా చెబుతాడు ఇందులో ఆదిపర్వంలో. అది చెబితే ఒక్క ఏడాది నేను ఒక్కడే ఆదిపర్వం చెప్పాలి. ఆ తర్వాత మిగతా వాళ్ళంతా వచ్చిన వాళ్ళంతా పొద్దున్న సాయంత్రం భోజనం చేసిన కథ వినాలి, అందుకని ఆ కథలన్నీ క్లుప్తంగా చెప్పేస్తున్నాను అన్నమాట. ఏమి కథలు, ఏం అద్భుతం, ఏం మహిమండి బాబు. సరే, మొత్తం మీద చాలా సంతోషపడిపోయి వీళ్ళు అన్నీ విన్నాం, పురోహిత మహిమ, నీవు మాకు మిత్రుడు అయ్యావు, పురోహితుడు ఉండాలని చెప్పడమే కాదు మాకు ఎటువంటి పురోహితుడు పనికొస్తాడో చెప్పమన్నారు. మంచి పురోహితుడు కూడా నువ్వే నిర్ణయించు, పోస్టింగ్ ఇచ్చే బాధ్యత నీదే అనగానే బాగా దీర్ఘంగా కళ్ళు మూసుకుని దివ్య దృష్టితో చూశాడు. మీకొక్కడే ఒక్కడు పురోహితుడిగా పనికొస్తాడు, ఎవరో చెప్పమంటావా? పరమ పవిత్రమైన కశ్యప ప్రజాపతి వంశంలో మహానుభావుడు ధౌమ్యుడు అని ఒక ఆయన పుట్టాడు. ఆ ధౌమ్యుడిని మీరు కుల పురోహితుడిగా చేసుకోండి. ఇంకొక విశేషం చెబుతున్నాను, ఈ ధౌమ్యుడు ఎటువంటి వాడో తెలుసా? వేదవ్యాస మహర్షికి అత్యంత ఆప్తులైన శిష్యులు కొద్దిమందే, అంటే వ్యాసుడు ఎక్కడుంటే వాళ్ళు కూడా ఉంటారు, ఆయనతో పాటు పడుకునే అవకాశం ఉన్న శిష్యులు, అరుదైన శిష్యులు. ఎవరిని పడితే వాడిని తన గదిలోకి రానివాడు వ్యాసుడు కూడా ఆశ్రమంలోకి, కానీ వీళ్ళు వెళ్ళగలరు. అటువంటి వాళ్ళలో ఒకటి పేరు దేవలుడు. మీరు ఎప్పుడన్నా వినే ఉంటారు కాశీఖండంలో కూడా, దేవలుండ ఆశాంతంబులు చూచే అని, అన్నం లేకపోతే దిగంతాలకి తిరిగేట దేవలుడు అనేవారు. ఆ దేవలుడు యొక్క తమ్ముడు ధౌమ్యుడు, అంటే వ్యాసునికి అత్యంత ప్రీతిపాత్ర శిష్యులు వీళ్ళంతా, ప్రీతిపాత్రులు. ఆ ధౌమ్య మహర్షిని కుల పురోహితుడిగా పెట్టుకుంటే ఇక మీకు తిరుగుండదు అని, అర్జున ఆ ఆగ్నేయాస్త్రం నాకు ఇప్పించవా, నువ్వు ఉట్టినే ఒక్కర్లా, నీకు ఆకాశంలో ఎగరేవి ఎక్కడైనా సరే ఏం జరిగినా దాన్ని కనిపెట్టే దివ్య దృష్టి కలిగిన ఒక మంత్రం ఇస్తానన్నట్ట. నాకు మంత్రం అక్కర్లేదు, తంత్రం అక్కర్లేదు, నేను అలా మిత్రుల దగ్గర ఏం పుచ్చుకోను, ఉపకారం చేసావు, నీకు ఆగ్నేయాస్త్రం ఇచ్చేస్తాను తీసుకో అన్నాడు.
అయితే ఓ పని చెయ్యి, ఆగ్నేయాస్త్రం అక్కర్లేదంటున్నావు గనక మీ ఒక్కొక్కళ్ళకి వందేసి వందేసి గుర్రాలు ఇస్తాను, ఈ గుర్రాలు ఆకాశంలో కూడా ఎగరగలవు, మంచి అద్భుతమైన గుర్రాలు, ఇటువంటి గుర్రాలు ఇస్తానన్నట్ట. అయితే గుర్రాలు పుచ్చుకుంటున్నాం, మేము అడిగినప్పుడు ఇప్పుడు పట్టుకెడితే బాగుండదు గనక మేము అవసరం వచ్చినప్పుడు అడుగుతాం, అప్పుడు పట్టుకొచ్చి యుద్ధరంగంలో ఇచ్చేసి వెళ్ళిపో, అప్పటిదాకా నీ దగ్గర అట్టే పెడుతున్నాం అని ఆ గుర్రాలు అట్టే పెట్టి అతనికి ఆగ్నేయాస్త్రాన్ని అర్జునుడు బోధించాడు. ఈ చిత్రపర్ణుడు, మళ్ళీ నేను మీకు విషయం చెప్తా, కౌరవ పాండవులకి మళ్ళీ ఉపయోగపడతాడు. ఎప్పుడో తెలిసినా మీకు, పాండవులు అరణ్యంలో ఉండగా ఘోషయాత్ర అనే వంకతో వస్తాడు దుర్యోధనుడు. అప్పుడు దుర్యోధనుడిని ఈ చిత్రపర్ణుడు ఏం చేస్తాడు, ఈ బంధించి పట్టుకుపోతాడు, చిత్రరథుడనే గంధర్వుడు. అప్పుడు అర్జునుడు మళ్ళీ ఓడించి దుర్యోధనుడిని విడిచిపెడతాడు. ఈ చిత్రరథుడు ఎప్పటికప్పుడు వాళ్ళకి స్నేహం చేశాడు, ఉపకారం చేస్తాడు, కానీ అర్జునుడు మాత్రం ఆయన ఓడించడం విడిపించడం మళ్ళీ తప్పనిసరి. కాబట్టి చిత్రరథుడిని మళ్ళీ మీరు అరణ్య పర్వంలో ఘోషయాత్రలో చూస్తారన్నమాట. అక్కడ దుర్యోధనుడిని బంధించే సమయంలో వీడి దెబ్బకి కర్ణుడు పుంజాలు దెబ్బ బారిపోయాడు. కర్ణుడు పెద్ద గొప్ప వీరుడని మనం అనుకుంటున్నాం, చిత్రరథుడు రెండు బాణాలు కొడితే ఒళ్ళంతా తూట్లైపోయి నీకు దండంద్ర బాబుని బారిపోయాడు. అర్జునుడి చేతిలో ఓడిపోయిన చిత్రరథుడినే ఓడించలేని కర్ణుడు నిన్నేమి జయం పొందేలా చేస్తాడయ్యా అంటాడు కృష్ణుడు. తర్వాత నీకు ఎలా విజయం చేకూర్చి పెడతాడు, ఎందుకు నమ్మావు నువ్వు అంటాడు వాడు. వెండనుకోండి, అది కర్మయోగం, కాలప్రభావం అది. సరే, మొత్తం మీద ఈ చిత్రరథుడిని పేరు మార్చుకున్న అంగారపర్ణుడు ధౌమ్యుణ్ణి వరించమని చెప్పి వెళ్ళిపోయాడు. మరో విషయం చెబుతున్నాను, మీకు తొందరలో కన్యాలాభం కూడా అవుతుంది అన్నాడు. అక్కడి నుంచి వాళ్ళు ముందుకెళ్లారు. వెళ్ళగా ఉత్కచం అనే ఒక తీర్థం ఉన్నది గంగానదీ తీర్థంలో. గంగానదిలో అన్ని తీర్థాలే, ఈ సోమశ్రవ తీర్థంలో నుంచి వీళ్ళు ముందుకెళ్ళాక గంగానదీ తీర్థంలో మణికర్ణికా ఘట్టమని, హరిశ్చంద్ర ఘట్టమని ఇలాంటి ఎన్ని తీర్థాలు ఉన్నాయి, అలాగే ఒక తీర్థం పేరు ఉత్కచము. ఆ ఉత్కచ తీర్థం దగ్గర దేవలుని తమ్ముడు తపస్సు చేసుకుంటున్న ధౌమ్యుడు కనపడ్డాట. వీత సమస్త దోషుడయి వేడక తపం వనరించుచున్న విఖ్యాతు పురోహిత ప్రవరుగా వరియల్చిరి భక్తితో జగత్పూత చరిత్రు సాధు జన పూజితు ధార్మికు ధౌమ్యు దేవల భ్రాతృవరు దేవలభ్రాతృవరుల్ మహాత్ము హిత భాషణు భూసుర వంశభూషణు. తన తపశ్శక్తితో సమస్త పాపాలు తొలగించుకున్న పుణ్యాత్ముడు, అందుకే వీత సమస్త దోషుడు అన్నారు. తొలగించబడిన సమస్త దోషములు కలవాడు. పుణ్యాత్ములకి వాళ్ళ తపస్సు వల్ల పాపాలు ఉండవు, ఎన్ని పాపాలు చేసినా జపశక్తితో అది పోతుంది అన్నారు. అందుకని మహాత్ములకి గొప్పతనం అది. వాళ్ళు ఒకవేళ దోషం చేసినా, అగ్ని శవాన్ని కలిసినా వాడికి ఎలా దోషం ఉంటుందో మహానుభావులైన ఋషులకి దోషం ఉండదు. అలా దోషాలు తొలగించి తపస్సు చేస్తూ ఆశ లేకుండా, దక్షిణల మీద కోరిక లేకుండా ప్రసిద్ధికెక్కిన పురోహితుడు ఒకడున్నాడు, ఆయనే ధౌమ్యుడు. దేవల భ్రాతృవరుణ్ అని మళ్ళీ చెప్పారు, దేవలుని సోదరుడు వాడు. సంపూత చరిత్రుడు, పవిత్ర చరిత్రుడు, సాధువులు పూజిస్తారు ఆయన్ని. తర్వాత హితభాషణుడు, తమకి హితం కలిగించే మాటలే మాట్లాడతాడు, బ్రహ్మవంశంలో కల్లా గొప్పవాడు. అటువంటి వాడి కాళ్ళకి నమస్కరించి, ఇది మా విన్నపం, మీరు పౌరోహిత్యం మాకు తప్పక దయతో అనుగ్రహించాలి. దయ్యతో అన్నారు, ఆ మాట చాలా గొప్పది. ఎందుకని, ఈయనకు ఒక నియమం ఉన్నది, పౌరోహిత్యం కొన్ని ఇబ్బందులు తెచ్చిపెడుతుంది. పౌరోహిత్యం మఠాపత్యం కొన్ని చెప్పారు, మఠాలకు ఆధిపత్యం వహించడం, పౌరోహిత్యం చెయ్యటం, ఇటువంటివి కొన్ని చాలా దోషాలున్నాయి. అలాగే గ్రామాలకి అధ్యక్షుడిగా ఉండడం, ప్రెసిడెంట్షిప్ అన్నమాట, ఇవి కొన్ని ఇబ్బంది. ఎందుకంటే పొరపాటున ఏదైనా పొరపాటు చేస్తే ఎక్కువ శిక్షలు అనుభవిస్తాం. ముఖ్యంగా ఈ పౌరోహిత్యాదుల్లో ఉన్న ఇబ్బంది ఏంటంటే, అడ్డమైన వాడు ఏమంటాడు, ఇంత చేసి ఒక కేజీ బియ్యం, నాలుగు వంకాయలు, దిక్కుమాలిన రెండు అరటికాయలు పెట్టి ఈనాటి వరకు చేసిన మాతృహత్య, పితృహత్య, బ్రహ్మహత్య, సకల పాప పరిహారార్థం ఈ పాపాలన్నీ నీకు అంటగడుతున్నాను రా ఈ స్వయం పాకం దాకా అంటే, పాపవాడు అది పుచ్చుకుంటున్నాడు, ఈ స్వయం పాకంతో పీక మీదకి తెచ్చుకుంటున్నాడు. అందుకని పౌరోహిత్యం దోషం. కానీ ఆ దోషం వాళ్ళకి ఎప్పుడు అంటదంటే, వెంటనే తీసుకున్న వెంటనే 11 సార్లు గాయత్రి జపం చేస్తే ఇది పోతుంది. అందుకనే పురోహితులు పూర్వం పొద్దున్నే లేవగానే 108 గాయత్రి తప్పక చేసేవారు, మళ్ళీ మధ్యాహ్నం చేసేవారు, సాయంత్రం చేసేవారు, వారికి ఏమంటదు. కానీ అయినా ఎందుకు చెయ్యరు అంటే, ఇంత కష్టపడి గాయత్రి మంత్ర జపం చేశాం, ఈ పుణ్యం మనకి దక్కాలి అంటే ఇవెందుకు, మనం చేసే జపం వల్ల పాపాన్ని తొలగించుకుంటున్నాం తప్ప పుణ్యం పెంచుకోవటంలా, ఈ దౌర్భాగ్యపు పాపాన్ని సేకరించి మనమెందుకురా ఈ పుణ్యం పోగొట్టుకోవడమని పూర్వం పౌరోహిత్యం చేసేవారు కాదు కొంతమంది. కానీ అందరూ అలా చేయకపోతే ఈ పాపాత్ములంతా ఏమైపోతారు, గిలగిలలాడిపోతారు. ఇలా చేయి చూపిస్తున్నాను మీరు అనుకోకండి, మీరు మహాపుణ్యాత్ములు కాబట్టి ఇక్కడ కూర్చున్నారు. సహజంగా లోకంలో అనేక రకాల ద్రోహాలు చేసే వాళ్ళ పాపాలన్నీ వీళ్ళ వల్ల పోతున్నాయి. అందుకని ఏది ఏమైనా గాయత్రి మంత్ర జపం చేసేవాడికి ఏ దోషం లేదు, పురోహితులకి అది ఒక్కటే సరైనటువంటి ప్రాయశ్చిత్తం. మఠాపత్యం కూడా అంతే. ఓ మంచి పీఠాలకు ఆధిపత్యం వహించడం అంటే అంత తేలికేం కాదు. వాడు ఏదో ఫ్రీగా ఇచ్చేశాడు కానీ ఏమండో మిమ్మల్ని ప్రెసిడెంట్ చేసేసామంటే ఆ ట్రస్ట్ బోర్డుకి వీడు ఆధిపత్యం వహించి పొరపాటున ఒక కేజీ పంచదార ఇంటికి పట్టుబోయాడంటే అది చాలా కష్టం. ఒక్క సద్గురువులు మాత్రమే దాన్ని చెయ్యాలి. ఏ సత్యసాయిబాబా లాంటి వాళ్ళు, అలాంటి వాళ్ళు మాత్రమే ఆ మఠాపత్యం వహించగలరు. సామాన్యుడు వహించాడా, ఇక వాడు అయిపోయినట్టే. అలాగే ఊళ్ళో ఉన్నటువంటి ఈ ప్రజలకు ఆధిపత్యం కూడా అంతే. పొరపాటున ప్రజల సొమ్ము ఒక రూపాయి లోపలికి వెళ్ళిందా ఈ వంశాలు నశించిపోతాయి. వీలుంటే చెయ్యాలి తప్ప పుచ్చుకోకూడదు. ఇవి చెయ్యరు. అందుకనే వీళ్ళు దయతో మాకు పౌరోహిత్యం వహించమని కానీ ఆయన చిరునవ్వు నవ్వి, నాకు తెలుసు మీరు కారణజన్ములని, ఈ రోజు నుంచి నేను మీకు పురోహితుడిగా ఉంటున్నాను. వశిష్ఠుడు ఆనాడు ఇక్ష్వాకు వంశస్థులకి వహించినట్టుగా పౌరోహిత్యం మీకు వహిస్తున్నాను అన్నాడు. అగ్నిహోత్రము గొప్ప పురోహితుడు లభించాడు. దాంతో వీరికి ఆ రోజు నుంచి దిగ్విజయం ప్రారంభమయ్యింది. క్రమంగా వీళ్ళు మళ్ళీ పాంచాల నగరానికి కొద్ది దూరం వెళ్ళగానే మళ్ళీ వేదవ్యాసుడు కనపడ్డాడు. ఇది మళ్ళీ దర్శనం వెంట వెంటనే మార్గమధ్యంలో. మీకు పురోహితుడు లభించాడు, ఆ పురోహితుడు నా శిష్యుడి సోదరుడు, అతని ఆధ్వర్యంలో మీరు యజ్ఞాలు చేస్తారు, ఈ ధర్మరాజు రాజసూయాగం చేస్తాడు, తొందరపడి మీరు కృష్ణుడు మీకు కనపడేంత వరకు శ్రీకృష్ణ దర్శనమయ్యేదాకా మీరెవరో ఎవరికీ చెప్పకండి, తొందరలో మీకు మంచి భార్య లభిస్తుంది, కానీ నా ఆజ్ఞ ప్రకారం ఐదుగురు పెళ్లి చేసుకోండి దానిని. పూర్వం ఒక పరమపతివ్రత స్త్రీ తనకి భర్తలు కావాలని శివుణ్ణి గురించి తపస్సు చేసింది. శివుడు ఆవిడకి వరం ఇచ్చాడు, ఆవిడే ద్రౌపదిగా పుట్టిందని క్లుప్తంగా ఇక్కడ చెబుతాడు. తర్వాత అసలు ఘట్టం మళ్ళీ వస్తుందిలేండి. పాండవులు సంతోషంగా వెళ్లారట, చివరికి స్వయంవరానికి వెళ్లారు. బ్రాహ్మణోత్తములందరూ ఒక పక్కన, మహారాజులు మరో పక్కన, అలాగే వైశ్యులు మరో పక్కన, శూద్రులు మరో పక్కన, ఇలా అందరూ వారి వారి ఆ పరివారాలతో వచ్చి కూర్చున్నారట. ఆ రోజుల్లో అందరూ ఐకమత్యంతో ఉండేవారు. అందరూ కూర్చుని ఒకరినొకరు పరస్పరం ఎలా ఉన్నారంటే అన్ని జాతుల వాళ్ళు కలిసి ఉంటేనే కదా దేశం నడిచేది. అందుకని పలకరించుకుని ఒకరి కానుకలు ఒకరికి ఇచ్చుకుంటూ, భోజనాలు కూడా ఒకరు తెచ్చిన తిరుబండారు వాళ్ళు ఒకరికి పెట్టుకుంటూ పలకరించుకుంటున్నారు. ఎవరికి వాళ్ళు చాలా అందగత్తెట, ధనుర్స్సు ఏదో పెట్టారట అని ఓ పెద్ద పెట్టున గందరగోళంగా మాట్లాడుతున్నారు. సాధారణంగా ఒక కార్యక్రమం మొదలు పెట్టే ముందు జనం అంతా చేరిపోయారంటే ఒకళ్ళతో ఒకళ్ళు మాట్లాడుతూ ఉంటే ఈ శబ్దం ఆకాశం అంత ఎత్తు లేచిపోయిందిట. బోరన శబ్దం మోగింది అంటాడు నన్నయ్య గారు. ఇంతలో దృష్టజ్యుమ్నుడు ద్రౌపది చెయ్యిపుచ్చుకు అక్కడికి వచ్చాడు. బోరన మ్రోయుచున్న శబ్దంబు నుడిపి అని వచనంలో రాశారు. అక్కడ పెద్ద పెట్టిన అరుస్తున్నారు వీళ్ళంతా. ఆయ్ నిశ్శబ్దం అన్నాడు. దాంతో అందరూ అసలు వీడేమంటాడో చూద్దామని ఆగిపోయారట. ద్రౌపదిని చూపించి ఈ అపూర్వ లావణ్యవతి యాజ్ఞసేని ఈమెకి అనుకూల వరుడు కావాలి. ఇక్కడ మేము ఒక పందెం పెట్టాం, ఆ పైన మత్స్య యంత్రం గిరును తిరుగుతూ ఉంటుంది, చేపాకారంలో ఉన్న ఒక యంత్రం. ఆ యంత్రం పైన తిరిగిన దానికి మూడు రెట్లు కింద నీళ్లలో కనపడుతుంది. పైన ఒకసారి తిరిగితే కింద మూడు సార్లు తిరుగుతూ ఉంటుంది. ఈ విల్లు మోపెట్టు ఏనుబాణముల ఇందెవ్వడు లక్ష్యంబునేయునతని, దీన్ని తరువోజ అంటారు ఈ ఛందస్సుని. ఆ విలుకాని భర్తగా వరియల్చు మద్భామిని, ఈ స్త్రీ మూర్తి ద్రోవది ఎన్నుచు దృష్టజ్యుమ్నుండు వచిల్చిన. ఐదు బాణములు మాత్రమే ఉపయోగించాలి. ముందు ఈ విల్లు ఎక్కుపెట్టాలి. ఎక్కువ పెట్టడం అంటే ఏమిటి, వింటికి తాడు కట్టాలి కదా, తాడు కట్టాలంటే దాని పైకెత్తి వంచాలి. ఆ వంచడమే కష్టం, అంత బరువు ఉంటుంది అది, అంత బలంగా ఉంటుంది. దాన్ని వంచి తాడు దానికి చుట్టి అప్పుడు ఐదు బాణములతో ఈ మత్స్య యంత్రాన్ని కింద నీళ్లల్లో చూచి ఎవడు భేదిస్తాడో వాడికి నా చెల్లెలు మెడలో దండ వేసి భార్య అవుతుంది. ప్రారంభించండి అనగానే ముందుగా దుర్యోధనుడు ఫస్ట్ నే రెడీ అన్నాడు. వాడికి ఆశ. దుర్యోధనుడు వెళ్ళాడు అక్కడికి వెళ్ళి ఆ మత్స్య యంత్రాన్ని కొట్టడానికి అటు ఇటు చూశాడు, పైకి కిందకి చూశాడు. ఇదేదో విచిత్రంగా ఉందనుకుని ముందు ధనుస్సు సంగతి చూద్దామని ధనుసు మీద చెయ్యేసి అలా ఎత్తేట. అసలు ధనుస్సు బెసకలేదు, కదల్లా అన్నాడు. గింజుకున్నాడు, దాని మీద బొక్కబోర్లో పడ్డాడు. ఆయాసం వచ్చింది. అమ్మ బాబోయ్ ధనుస్సు ఎత్తలేకపోతున్నాం రా, దీనికి ఎందేదో పెట్టేశారు, కట్టేశారు తాళ్లేసి, మోసం అనుకుని తిట్టుకుంటూ పైకి అనడానికి లేదు వచ్చి కూర్చున్నాడు. పక్కనే యాదవ ప్రవరులతో కూర్చుని ఉన్నాడు మన కృష్ణుడు కూడా. దుర్యోధనుడు చూసి బాబా ఎలా ఉంది ఏమిటన్నట్టు అని చూసేవాడు, కూర్చుండిపోయాడు మాట్లాడకుండాను. ఇప్పుడు అనమాట మొట్టమొదట సభా స్వయంవరంలో, స్వయంవర సభామంటపంలో యాదవ వీరులు బలరాముడు, శ్రీకృష్ణుడు, ఆయన తమ్ముడు కృష్ణుడి తమ్ముడు సాత్యకి మొదలైన వీరులంతా అక్కడ వచ్చి కూర్చుని ఉన్నారు. ఒక్క శ్రీకృష్ణుడు ఒక్కసారి సభంతా అలా చూశాడు. అవిరళ భస్మ మధ్యమున అగ్నికణంబుల పోలె యాదవ ప్రవరులలోన, అవిరళ భస్మ మధ్యమున అగ్నికణంబుల పోలె బ్రాహ్మణ ప్రవరులలోన ఏర్పడక పాండవులేవురు నున్న చూచి యాదవ వృషభుండు కృష్ణుడు మొదంబున వారి గ్రహించి పార్థుడీ యువతి పరిగ్రహించునని తలచల్ హృదయంబులోపల. బాగా యజ్ఞగుండంలో బూడిద వచ్చేసిందిట. యజ్ఞం చేసినప్పుడు నిప్పు కాసేపటికి ఏమవుతుంది, బూడిద అవుతుంది. ఆ బాగా ఎక్కువగా ఉన్న బూడిద అడుగున నిప్పు ఉంటే కనపడదు. అందుకే నివురు గప్పిన నిప్పు లేక నీరు గప్పిన నిప్పు అంటారు. అక్కడ బండీరా రాయాలి నీరు అన్నప్పుడు, అంటే బూడిద. బూడిద కింద నిప్పు ఎలా కనపడదో అలాగే వేషం మార్చుకున్నారు, ఆ వేషం మార్చుకోవడం బూడిద. ఆ లోపల వీళ్ళ తేజస్సు అగ్ని. నీరుగప్పిన నిప్పులాగా బ్రాహ్మణ ప్రవణులలో తమను తాము ఏర్పరకుండా అంటే కనపడకుండా మరుగుపరుచుకుని మారు వేషంలో ఉన్న పాండవుల్ని చూచాడు కృష్ణుడు. ఆయన కనిపెట్టేశాడు. ఆయన దగ్గర ఎవరు తప్పుకోగలరు? మా పార్థుడు ఈ యువతిని గ్రహిస్తాడని తన మనస్సులో సంతోషంతో కనిపెట్టి బలరాముడికి మాత్రమే డొక్కలో పడిచి, అన్నయ్యో వాళ్ళ ఐదుగురు ఎవరనుకుంటున్నావు? వాళ్లే మన పాండవులు. వాళ్ళమ్మ కూడా రహస్యంగా వెనక ఉంది అంటూ ఉండగా కుంతీదేవి ఎవరికీ కనపడకుండా, ఎందుకంటే స్వయంవరానికి వచ్చిన వాళ్ళు పాండవుని గుర్తించకపోయినా తనను గుర్తిస్తారనే భయంతో రహస్యంగా వెళ్ళిపోయి మకాంకి దాక్కుందిటిపోయి బలరాముడు, వాళ్ళ ఎంత సుదినం. పాండవులు ఐదుగురు భస్మీపటలం అయిపోయారనుకున్నాను, మళ్ళీ వాళ్ళ దర్శనమయ్యింది. భగవంతుడు ధర్మాత్ములను ఎప్పుడూ నాశనం చేయడు అని సంతోషంతో పొంగిపోయాట. మేనత్త శయాన వసుదేవుడికి సొంత చెల్లెలు కదా, అందుకని కుంతీదేవిని తలుచుకుని పొంగిపోయాడు. ఈలోపు అందరూ లేచారు ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు. అందరూ వీరాధి వీరులు ధనుస్సు దగ్గరికి వెళ్ళడం, దాన్ని ఎత్తడం, ఈ విల్లు పైకి ఎత్తడం ఎవరి వల్ల కాదు, కొండలా ఉందన్నారు. ఒక్క యాదవుల్ని మాత్రం కదలద్దన్నట్ట, ఇది మంది కాదు అర్జునుడిదన్నట్టుగా. యాదవులు కృష్ణుడి మాట విని కదలలేదు. ఆ కర్ణ కర్ణుడు లేచాడు, లేచి ఆ ధనుసు మీద చెయ్యేశాడు, ఎక్కుపెట్టలేకపోయాడు. అతి కష్టం మీద ఎత్తిన ఆ ధనుసు వంగడంలా ఇంక వాడి వల్ల ఒక ఈ ధనుసు వంచడానికి నానాయాతన పడిపోతున్నట్ట. అప్పుడు ద్రౌపదీదేవి ఏమంది, నాహం వరిష్యామి సోతం వరి సూతుడా, నేను నిన్ను వరించనురా, ఒకవేళ నువ్వు అతి కష్టం మీద కొట్టినా అందిట. అసలే వీడు చూస్తున్నాడు పక్కన వంచలేక. ఆ టైంలో రథం తోలుకునేవాడా, ఆవిడ కావాలని తెప్పిందనమాట, నేను నీకు భార్య నవ్వనరా అంది. ద్రౌపదికి మొదటి నుంచి కర్ణుడంటే అసహ్యం. ఈ మాట ఇంత గట్టిగా ఆది పర్వంలో మూలంలో ఉన్న శ్లోకం ఎందుకు చదివానో తెలుసా? నాహం వరిష్యామి సోతం అనే శ్లోకాన్ని మూలాన్ని తెలియక మనం ద్రౌపదీదేవి కర్ణుణ్ణి ఆరవ భర్తగా పొందాలని కోరుకున్నట్టుగా కొన్ని కథల్లో సృష్టించాం. పొరపాటును కూడా ద్రౌపది మనస్సులో ఆ దరిద్రపుడు ఆలోచన లేదు. ఈ మాట అన్నది కృష్ణుడు కర్ణుడిని పడగొట్టడానికి, కర్ణ చూద్దాం వాడి మనస్సు ఏమిటో తెలుసుకోవడానికి, ద్రౌపదిని నీకు ఆరో భార్యగా ఇస్తాను, నిన్ను ఆరో భర్తగా చేస్తాను ద్రౌపదికి, నువ్వేమన్నా మారతావా అని. వాడు కూడా ఏమి అనలే. కానీ పొరపాటును కూడా ఏనాడు మొట్టమొదటి నుంచి చివరిదాకా ద్రౌపది ఎక్కువ ద్వేషించింది ఎవరినైనా ఉందా అంటే వాడు చచ్చేదాకా ఒక కర్ణుడి మీదే. అత్యంతమైన పగ ద్వేషం అన్నమాట. అందువల్ల పొరపాటును మనం ద్రౌపదీదేవి యొక్క శీలాన్ని శంకించినా, ఆవిడ మాటల్లో కానీ ఆవిడ చేతల్లో కానీ లేని దుష్టత్వాన్ని ఆపాదించినా ఆ కళంకం వల్ల దుర్మరణం పాలవుతామని శాస్త్రం చెబుతున్నది. ఆవిడ సుస్పష్టంగా అందంతే. వాడు ఎలాగో ఎక్కువ పెట్టలేక కొట్టలేక సుస్పష్టంగా భారతంలో చెప్పారు చూడండి, నన్నయ్య గారు అనువాదంలో కూడా వాడు దాన్ని బాణాలతో కొట్టలేక ఎక్కువ పెట్టలేక వెళ్ళిపోయాడు. కర్ణుడు కూడా అందులో విఫలుడయ్యాడు. విఫలుడు అనడం కంటే ఇంగ్లీష్ మాట ఫెయిల్ అయ్యాడంటే వదిలిపోతుంది, పోయిపోయాడు శుభ్రంగాను. ఇప్పుడు అందరూ అలా అయిపోయాక ధర్మరాజు గారు అన్నాడు అర్జునుణ్ణి, సైగే ఏం మాట్లాడుకోరు వారు, ఎప్పుడూ కూడా ఉత్తములు సైగలతో పనిచేస్తారట. 10 సార్లు ఏం చేస్తావా లేదా చేస్తావా లేదని అరుస్తారా, అరిచికి అందరగోళం చేయకుండా రెండో కంటే అడిగి తెలియకుండా పని చేయించుకోవాలి. అప్పుడు లేచి అన్నగారికి వాళ్ళకి నమస్కరించి అక్కడున్న బ్రాహ్మణోత్తములకు నమస్కరించి లేచాడు.
అమితోత్సాహుడు దీర్ఘబాహు పరిగుండత్యంత తేజస్వి సద్వెమలాచారుడు విప్రభక్తి పరుడి విప్రుండు విప్ర ప్రసాదమునల్ విప్రుల కల్ల సంతసముగా తత్కర్మ సంసిద్ధి ఉత్తముడై పొందడు వల్చు నుండరి దయల్ ధాత్రీసురుల్ ప్రీతులై.
ఇంతలో అర్జునుడు అందరికీ నమస్కారం చేసి అక్కడున్న పెద్దలందరికీ లేస్తూ ఉంటే ఒక్కొక్కళ్ళు ఒక్క రకంగా అంటారుగా, ఆహా నువ్వు బయలుదేరావా ఆయన, అంతటి హేమహేమీలైన దుర్యోధన దుశ్శాసన కర్ణ వింశతి శకుని ప్రముఖాదులందరూ లేచి చతికిలబడ్డారు. మన బ్రాహ్మణ పరువు తీయడానికి వీడు లేచాడు, వీడు మోహం అన్నారు కొందరు. ఇది ఒక పెద్ద గొడవ బ్రాహ్మణానాం అనేకత్వం అని మొట్టమొదటి దిక్కుమాలలు వెళ్ళకేమంట తమ సాటివాడు పైకొస్తున్నాడంటే కొంతమంది అలా అనగానే మరికొంతమంది లేచి ఊరుకుంటారా, ఏ మన వాళ్ళని తక్కువ ఏమిటి హేమహేమీలు, వీళ్ళు ఆ చేత్తో నెయ్యి పోయగలరు ఆ చేత్తో అంటే దేన్నైనా పడగొట్టగలరు అని వాళ్లలో కొంతమంది ఏమో ఇటు కొంతమంది అటు, కొంతమంది చీని మొహం కూర్చో పరువు పోతుందన్న వాళ్ళు కొంతమంది ఉంటే కొంతమంది ఏమన్నారు అమితోత్సాహం కనపడుతోంది వీడి ముఖంలో, మంచి దీర్ఘమైన మోకాళ్ల దాకా వేళ్లాడుతున్న పరిఘల్లాగా గుండ్రంగా ఉన్న చేతులున్నాయి, వీడు తేజస్వి విమలమైన ఆచారం కలిగిన వాడు, మనకి నమస్కారం కూడా చేశాడు పెద్దాడి కాబట్టి విప్రభక్తి పరుడు ఈ విప్రుడు, మన విప్రప్రసాదంతో ఈ విప్రులందరూ సంతోషం పొందుతూ ఉండగా మత్స్యంత్రం ఛేదించడం అనే పనిలో సిద్ధి పొందుగాక అని దయతో దీవించారు. ఒక బ్యాచీ దీవించింది ఒక బ్యాచీ తిట్టుకుంది. అటు ఇటు ఎప్పుడైనా పార్టీలు రెండు పార్టీలు ఉంటాయని అర్థమైందన్నమాట మొత్తం మీద. అప్పుడు అర్జునుడు చిరునవ్వు నవ్వుతూ వెళ్ళాడు. ఆయన చూడడంతో చూడు ఇతడు కొడతాడు అని కృష్ణుడు చెప్పేశాడు పక్కనే ఉన్న బలరాముడికి. ముందే చెప్తూ ఉంటారుగా పక్కన వాడు ఏమండే వాడు గ్యారంటీగా సిక్సర్ కొడతాడని చెప్పారులేండి ఈ మధ్యన ఒక ఆయన పక్కన కూర్చుని వాడు అలాగే కొట్టాడు. అలాగే మన వాడు లేచాడు ఆ ధనుసు దగ్గరికి వెళ్ళి వినయంగా నమస్కరించి సరిగ్గా ఎక్కడ పట్టుకోవాలి అక్కడ పట్టుకోవాలి. దాన్ని ఏమంటంటారంటే పని చెయ్యడానికి కావలసిన నైపుణ్యం. పని చెయ్యడం వేరు బండగా చేయడం వేరు అన్నమాట. గరిమనాభి తెలుసుకుని ధనుసుని ఎత్తితే తేలిక ఎత్తచ్చు. పైగా ఆ ధనుస్సు మంత్రపూర్త ధనుస్సు అవటం వల్ల దండం పెడితే లొంగుతుంది. అందుకని అర్జునుడు వినయంగా నమస్కరించి ఠక్కన దాని పిడి దగ్గరికి వెళ్ళి ఇలా ఎత్తాడు. ఎంత తేలిగ్గ ఎత్తాడు తెలుసా, దర్భ ఎత్తినంత తేలిగ్గా ఎత్తాడు. ఎత్తి ఆ ధనుస్సు కింద కొన కాలితో నొక్కి కొండంత విల్లది అంత ఎత్తుని ఇలా వంచి కిందకి తాడు దానికి చుట్టేశాడు. ఆ తాడు లోపల రహస్యంగా ఉంటుంది అది ఎవరికీ తెలియదు రాదు. దాన్ని పట్టుకుని ఇలా ఒక్కసారి బడంగం లాగి చుట్టి ఐదు బాణాలతోటి అశ్రమంగా చాలా తేలికగా పట్మను కొట్టి పారేశాడు. ఐదు మొక్కలై మత్స్యంతరం ఛేదింపబడింది. వెంటనే పైనుంచి దేవతలు పుష్పవర్షం కురిపించారు. మధ్యలో ఢామ్ ఢామ్ అని మోగింది. కొమ్ము బోరాలు ఊదారు. రకరకాల వాద్యాలు మోగాయి. బ్రహ్మానంద భరితురాలైపోయింది. దృష్టజ్యుమ్నుడు చెల్లెల్ని తీసుకొచ్చాడు. ఆ చెల్లెలు ద్రౌపదీదేవి గులాబీ పువ్వులు చక్కగా కుచ్చినటువంటి దండ పట్టుకొచ్చి మెళ్ళలో వేసేసింది ఆయనకి. ఇది చూసి అందరూ పొంగిపోయారు. ఇప్పుడు బ్రాహ్మణులు ఇంత పూర్వం నీ మొహం కొడతావులే అన్నవాళ్ళ మొహం అంతా మాడిపోయింది. ఈ పక్క నుండి మా వాడు కొడతాడో కొడతాడే అన్నవాడు వెంటనే లేచిపోయి శభాషు అని చేతులు కర్రలు ఉన్నాయిలేండి, ఆ కర్ర కొంతమంది అంగవస్త్రాలు కొంతమంది ఎత్తి పైకి జెండాలు ఆర్చారన్నమాట. తమ పార్టీ వాడు నెగ్గితే వీధుల్లో జెండాలు తిప్పినట్టుగా తిప్పారన్నమాట. ఈలోపు దుర్యోధనుడు లేచి ఏల దీని నడయజేయ ఈక్షణంబయేగి పాంచాలు బట్టి తిత్తమధిక శౌర్య లీల మెరయగా. ఓరి పాంచాల మహారాజా, ఇంతమంది వీరాధి వీరులైన క్షత్రియుల్ని పిలిచి స్వయంవరమనే వంకతోటి పిలిపించి ధనుస్సు పెట్టి మత్స్యంత్రం పెట్టి మోసం చేస్తావట్రా, ఎవడో బ్రాహ్మడికి ఇచ్చి పెళ్లి చేద్దాం అనుకున్నప్పుడు అసలు ఇదంతా ఎందుకు ఈ పందెం, ఈ బ్రాహ్మడు చాలా గొప్పవాడు వాడు జోలికి వెళ్ళకూడదు, మనం కూడా వాడంటే భక్తి కలిగిన వాళ్ళం, కానీ ముందు ఈ పాంచాల రాజు గారి పీచి వడి చేద్దాం అని అందరూ లేచిపోయారట. దుర్యోధనుడు ఆ వెనక కర్ణుడు దుశ్శాసనుడు ఆ సమయంలోనే మాద్రి అన్నగారు శల్యుడు ఆయనకి కసి వచ్చినట్టుంది. వీళ్ళందరూ లేచిపడ్డారు. లేవగానే ధర్మరాజు గారు నకుల సహదేవుల్ని ఒరే లేవండ్రా అని వాళ్ళతో కలిసి కిక్కులు మనకుండా సభ వదిలిపెట్టి వెళ్ళిపోయాడు. భీముడికి సైగ చేసి భీముడు ఏం చేశాడు, ఆ సభామండపం పక్కనే ఉంది పెద్ద మద్ది చెట్టు, దాన్ని పటక్కర ఒకసారి పీకి పట్టుకొచ్చి భుజం మీద పెట్టుకుని ఎవడొస్తాడో రండ్రా మా తమ్ముడి దగ్గరికి అన్నాడు ఆయన. ఈ ఇద్దరు చాలనే ధర్మరాజాదులు వెళ్ళిపోయారు. ఇంతలో ఆ క్షణమే కర్ణుడు వచ్చి ఐదు బాణాలతోటి పాంచాలుడి మీదకి విసురుతూ ఉంటే పాంచాలరాజు గారు కంగారడి, ఒరే 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 వీళ్ళంతా కొట్టేస్తున్నారు రక్షించండి రోయ్ అని బ్రాహ్మణోత్తముల దగ్గరికి వెళ్ళాట. నీకేం పర్వాలా, మా వాడు మత్స్యంతరం కొడితే నిన్ను మేము రక్షించలేమా అని బ్రాహ్మణులందరూ వాళ్ళ చేతిలో దండం ఒకడు తువ్వాలు ఒకడు, తువ్వాలతో యుద్ధం ఇవ్వడం ఐదారు కూడా హుషారు వచ్చేసింది అర్జునుడు చూసి. అందుకని తువ్వాలు ఒకడు దండొకడు చేతిలో ఉన్న కమండలం ఒకడు పుచ్చుకుని రండ్రా కర్ణ రారా అన్నారట వాళ్ళు. అప్పుడు అర్జునుడు ఈ దండకమండలాలతో తువ్వాళ్లతో మీరు యుద్ధం చేయక్కర్లా, మీరు అందరూ అక్కడ కూర్చోండి, నేనున్నాను చాలు అన్నట్ట, చాలు మా ఆశీర్వచనం నీ కొద్ది కొట్టాయి అన్నారు వీళ్ళు. నిజానికి వీళ్ళు యుద్ధం చేసేవాళ్ళ. అర్జునుడు చూచి ధైర్యం అనమాట. ఇంటి యజమాని పక్కనుంటే కుక్క కూడా భవం అంటుంది, యజమాని లేకపోతే లోపల దాక్కుంటుందిట. అలా వీళ్ళందరూ కూడా అంటూ అన్నారు. అలాగని నీచోపమానం ఏం చేయటంలా అక్కడ తాత్కాలిక ఉత్సాహం వచ్చింది. అప్పుడు అర్జునుడు లేచి కర్ణుడితో ఘోర యుద్ధం చేసి వాడి గాండీవాన్ని, అంటే అప్పటికి గాండీవం అనే పదం కేవలం ధనుస్సుకే వాడారు, అర్జునుడి చేతిలో గాండీవం అని కాస్తమా, వాడి చేతిలో ఉన్న విల్లు విరగొట్టి కర్ణుడి శరీరం అంతా తూట్లు పడగొట్టాట. కర్ణుడు ఒక్క క్షణకాలం తెల్లబోయాడు, మతిపోయి, మహావీర నువ్వు నిజంగా బ్రాహ్మణుడివా, ఈ సృష్టిలో నాతో యుద్ధం చేయగలిగేవాడు ఒక్కడే ఉన్నాడు మా గురువుగారు పరశురాముడు, లేదా శివుడు యుద్ధం చెయ్యాలి, లేదా ఈ ద్రోణాచార్యుడు యుద్ధం చెయ్యాలి, లేదా ఈ కుంతిపుత్రుడని ఒక ఆయన ఉన్నాడు విజయుడు, కౌంతేయుడైన విజయుండుగా ఆయత భుజ శక్తి నలయవే, వాడు ఒప్పుకున్నాడు. అయితే కౌంతేయుడైన విజయుడు నాతో యుద్ధం చెయ్యాలి, మరొక వీరుడెవడు నాతో యుద్ధం చేయలేడు, కుంతీపుత్రుడు ఎప్పుడో భస్మం అయిపోయాడు కనుక ఆయన లేడు, నువ్వు శివుడిలా కనిపించడంలా, పరశురాముడివి కానే కావు, మరి ఎవరవు నువ్వు నాతో ఇలా యుద్ధం చేసావు అనగానే నేను నిజంగా నేను నేనే, నా తపశ్శక్తితో ఇదంతా సాధించాను, యుద్ధానికి వచ్చాక నా కులం గోత్రం నా పేరెందుకు నీకు, నిలబడి ఎదురుగుండా అన్నట్ట. అప్పుడు వెంటనే కర్ణుడు ఇప్పటికే రెండు దెబ్బలు బాగా తగిలేలేండి, ఎందుకని బ్రాహ్మణోత్తమ బ్రాహ్మణులతో యుద్ధం ఏమిటి వెళ్ళిపోతున్నానని పక్కకి తప్పుకున్నట్ట. ఈలోపు భీముడు అందరినీ వచ్చిన వాళ్ళని ఈ చేతిలో ఉన్న కర్రతో నాలుగు బాతుతూ ఉంటే శల్యుడు వచ్చి రారా అని బాగా తొడలు చరుచుకుని చేతులు అలా చరుచుకుని, శల్యుడు అంటే మల్లవీరుడు కదా మరి, భీముడితో కుస్తీకి వచ్చాడు. భీముడు వాడిని పట్టుకుని మూడే మూడు సార్లు గిర్రని తిప్పి విసిరి అవతల పారేశాడు. ఇక్కడ నన్నయ్య గారు రాసిన పద్యం ఎంత పారేశాడో తెలుసా, విసిరి కింద పారేయడం వల్ల వికృతి పద్యం రాశాడు. శల్యుడట్లు, శల్యుడు కాదు, శల్యుడు పదం వికృతి శల్యుడు అవుతుందనమాట, అలా రాశాడనమాట. అంటే వాడికి ఎంతలా పడ్డాడో ఆలోచించండి, శల్యుడట్లునే అలా త్రెళ్ళి చచ్చరలేచి వడలు దుడుపుకొని చొయ్యదనియే. శల్యుడు నేల మీద ఢామ్మని కింద పడి సిగ్గుపడిపోయి చిచ్చి అంతా చూస్తూ ఉండగా అవమానం అనుకుని నేల మీద భూమి మీద పడ్డంతో ఒళ్ళంతా బాగా మట్టి అంటుకుంది, ఈ ఒళ్ళు ఇలా దులుపుకుని చీ చీ అని దులుపుకుని, నమస్కారం బ్రాహ్మణోత్తమ, ఏదో అనుకున్నాను పప్పు నెయ్యి బాగా పట్టించినట్టున్నావు దప్పడం అనుకుని, నా ఎంతో కాలం నుంచి తిన్న వేటమాంసం కంటే నెయ్యి బరువు ఎక్కువ ఉన్నట్టుగా ఉంది, నెయ్యే ఎక్కువ బలం అన్నమాట, అందుకే ఈ యాదవులు బాగా నెయ్యి పోస్తున్నారు అనుకుంటూ కృష్ణుడికే చూసుకుంటూ మరి వెళ్ళిపోయాడు. ఇక్కడ రాశారు, పరశురాముడుంటే హరుడుంటే నరుడుండేగా కొర్రులు నరులు కలరే వార్వ కర్ణు, బలిమి భీముడుంటే బలరాముడుండగా కొర్రులు నరులు గలరే వార్వ శల్యు. పరశురాముడు కాని శివుడు కాని అర్జునుడు కాని ఈ ముగ్గురులో ఎవరో ఒక్కరు తప్ప కర్ణుణ్ణి ద్వంద్వ యుద్ధంలో ఓడించగలిగే వాళ్ళు ఎవరైనా ఉన్నారా, బలములో భీముడు గాని బలరాముడు గాని తప్ప శల్యుణ్ణి మరొకడెవడన్నా పడగొట్టగలడా అని జనమంతా పొగిడారట అక్కడున్న వాళ్ళు. చివరికి అప్పుడు శ్రీకృష్ణుడు లేచి, ఏమయ్యా దుర్యోధన, అయిన అవమానము చాలదా, ఇంకా అట్టహాసం ఎందుకు, మీరంతా ధనుస్సు దగ్గరికి వెళ్ళారు ఎక్కువ పెట్టలేకపోయారు, ఆ వీరుడేదో ఎక్కువ పెట్టాడు పడగొట్టాడు, ధర్మశాస్త్ర ప్రకారం అందరిలోకి ఎవడు గొప్పవాడు వాడే, దానితోడు మన కర్ణుడి పరాభవం ఈ శల్యుడి పరాభవం చూశారు, ఇంకా యుద్ధానికి వెడితే ఉన్న పరువు పోతుంది, ఎందుకు వచ్చింది, ఇక వెళ్ళండి అన్నాడు లేచి యుద్ధం ఆపడం కోసం, తాత్కాలిక యుద్ధం. కృష్ణుడు అలానగానే మిత్రమా అలాగేనని మాట్లాడకుండా తన వాళ్లతో వెళ్ళిపోయాడు. వెంటనే పాండవులు ఈ అమ్మాయిని వెంట పెట్టి వెళ్ళిపోయారు. వెళ్ళిపోగానే తిన్నగా ఉంటాడా దృష్టజ్యుమ్నుడిని పంపేట, అసలు వీళ్ళెవరు, సామాన్య బ్రాహ్మణులా ఇంత పరాక్రమంతో ఎలా ఉన్నారు వీళ్ళు, ఏం జరుగుతుందో చూడమని దృష్టజ్యుమ్నుడిని పంపగా దృష్టజ్యుమ్నుడు వెళ్ళి చూసి వచ్చేట మరో గూఢచారితో కలిసి పాండవులు పరుగు పరుగులు వెళ్ళారు. ఈ వెళ్లేలోపు అక్కడ కుంతీదేవి కూర్చుని బెంగబెట్టుకుంది, నా కుమారులేమో అక్కడికి వెళ్ళిపోయారు, ఆ స్వయంవరంలో పాపాత్ములు ఉన్నారు, దుర్యోధనాదులు ఏం చేశారో ఇంకా రావటం లేదని బెంగబెట్టుకుంటూ ఉండగా ధర్మరాజు నకుల సహదేవులతో ముందొచ్చేశాడు, మన వాళ్ళు విజయం పొంది వస్తారులే అమ్మానని. అన్న కాసేపటికే ఒక గంట అరగంట సమయంలో మహాత్ములు భీముడు అర్జునుడు వచ్చారు. అర్జునుడు రాగానే ద్రౌపదిని బయటపెట్టి, అమ్మా మేము ఒక భిక్ష తెచ్చాం అన్నాడు రోజులాగా. ఆవిడ కంగారులో మర్చిపోయా ఉంది, ద్రౌపది సంగతి గుర్తులేదు. రోజు అడుక్కుని తెస్తారు కదా, అలాగే తెచ్చారనుకుని, అయితే ఐదుగురు సమానంగా పంచుకోండి నాయన అంది, షేర్ చేసుకోండి అంది. అనగానే బేరమన్నారు షేర్ అనగానే వీళ్ళు. చూస్తే ద్రౌపది సిగ్గుపడిపోయి, ఇదేమిట్రా నా నోటమిటి ఈ మాట వచ్చింది పొరపాటు, నాయన ధర్మరాజా నువ్వు ధర్మాత్ముడు ఏం చెయ్యాలంటే అమ్మా నీ నోటమిటి అసత్యం రాదు, అర్జునుడు అనుభవిస్తాడు అంచేత అర్జునుడికి ఇచ్చి పెళ్లి చేసేద్దాం అనగానే, అర్జునుడు పెద్దవాడు ఉండగా రెండో వాడు పెళ్లి చేసుకోవడం తప్పు, అందులోనే మూడోవాడి కుదరదు, ఇది పైగా ఇది రాక్షస సంప్రదాయం కాదు. రాక్షస సంప్రదాయం ఎందుకన్నాడు అర్థమైందా, పెద్దవాడు ఉండగా భీముడు హిడింబరి పెళ్లి చేసుకున్నాడు అందుకని ఇది రాక్షస సంప్రదాయం కాదు, అందువల్ల ఇది కుదరదు నువ్వే పెళ్లి చేసుకో అనగానే కాదంటే కాదంటున్నారట. చివరికి ఐదుగురికి ఆవిడ మీద ప్రేమ కలిగింది. ఆ లలితాంగి యందు హృదయం బులు దృష్టులు నిల్పి పాండు భూపాలతను జపంచకము పంచశరాగతి బొందే ఒక్క తన్ బాలిక తొల్లియే ఉరకు భామినిగా సృజించియున్న అయ్యాలరి బ్రహ్మ చైది పరమార్థముగా కదియేల ఉండగు. ఆ లలితాంగిని ఆ సుందరాంగిని చూశారు, హృదయము లగ్నమైపోయింది వీళ్ళకి, పూర్తిగా మనసు పారేసుకున్నారట ఆవిడ మీదే, దృష్టి నిలబెట్టారు, దృష్టి పొరపాటును కూడా పక్కకి తిప్పుకోలేకపోతున్నారు. ఐదుగురికి సంపూర్ణ ప్రేమ కలిగింది. మన్మధుడు పంచబాణాలు ఒక్కొక్కడి మీద ఒక్కొక్కటి వేసేట. మన్మధుని దగ్గర ఐదు బాణాలు ఉంటాయి, ఐదుగురి మీద ఐదు బాణాలు ఒకేసారి వేశాడు. దాంతో ఐదుగురు ఆవిడనే పెళ్లి చేసుకోవాలని గాఢమైన అభిలాష పొందారు. ఇక్కడ కవిగారు చమత్కారం చేశాడు. ఆశ్చర్యం, ఒక్కతన్ బాలిక తొల్లి ఏ ఊరకు భామినిగా సృజించియున్న అయ్యాలరి బ్రహ్మచైది పరమార్థముగా గతి ఏల ఉండగు. ఒక్క స్త్రీని ఐదుగురికి భార్యగా సృష్టించాడంటే బ్రహ్మగారు, వాడు చేత వెనకాతల ఏదో ఒక పరమార్థం ఉన్నది, వాడు ఏం చేసినా పరమార్థం ఉంటుంది, పనికిమాలిన చేష్టలుండవు. ఈ స్త్రీని ఈ ఐదుగురికి భార్యగా ఇవ్వడంలో ఏదో ఒక దివ్య విశేషముంది అన్నాడు ఆయన. వీళ్ళు ఇలా ఉండగా ఈ ధర్మాధర్మాల గురించి వీళ్ళు ఉంటూ ఉండగా ధృష్టజ్యుమ్నుడు వెళ్ళి, నాన్నగారు ఆశ్చర్యం, ఒక ఐదుగురు మహాతేజశ్శాలురు ఒక స్త్రీకి నమస్కరించారు అని జరిగిందంతా చెప్పాడు. ఆయన తెల్లబోయి వాళ్ళెవరో ఏమిటో తెలుసుకోవడానికి మళ్ళీని కొంతమంది పురోహితుల ద్వారా మీరెవరో ఏమిటి కనుక్కురండి అని పంపాడు. వాళ్ళు వెళ్ళారు. మీరెవరు అంటే మేము బ్రాహ్మణులం అన్నారు. అయినా ఈయనకి నమ్మకం కుదరలా, మళ్ళీ కొన్ని కానుకలు పంపాడు. ఈ కానుకలు పుచ్చుకుని వాళ్ళు వచ్చారు. మళ్ళీ వాళ్ళు తిరిగి ద్రౌపదుని దగ్గరకు వచ్చారు. ద్రౌపదుడు, నేను పంపిన కానుకలు వాళ్ళు తీసుకున్నారా అని అడిగట. అయ్యా ఏం చెబుతామండి, మీరు పప్పు పంపారు, ఉప్పు పంపారు, బస్తాలతో ధాన్యం పంపారు, నగలు పంపారు, ఆయుధాలు పంపారు, వాళ్ళు ఏమీ పుచ్చుకోలేదు, కేవలం ధనుస్సులు గదలే పుచ్చుకున్నారండి. ధనుస్సులు గదలు పుచ్చుకున్నారంటే వీళ్ళు గ్యారంటీగా మహారాజులే, క్షత్రియులే. అదే బ్రాహ్మలే అయి ఉంటే ముందు రాగానే ధాన్యం మీద పప్పు మీద పడే దృష్టి. నేనల్లా, ఇదంతా పురాణంలో చెప్పారు, మా ఇద్దరు కూడా అందరూ ఉన్నది నేను చెబుతున్నాను, నేను యథాతథంగా భారతంలో ఉన్నది చెబుతున్నాను సుమా, మళ్ళీ బయటకు వచ్చాక నాది ఏం కాదు. మీరు కావాలంటే ఇక్కడే భారతం ఆదిపర్వం ఉన్నది అది చూడండి. వాళ్ళు కేవలం అవే తీసుకున్నారు. తర్వాత వాళ్ళు మాట్లాడుకుంటూ ఉంటే రహస్యంగా విన్నాం, యుద్ధాల్లో ఎలా వ్యూహాలు పన్నాలి, గద ఎలా ఎత్తాలి, శత్రువులు ఎలా పడగొట్టాలి, ఇవే మాట్లాడుకుంటున్నారు అనగానే ఇంకా ఆగలేక ద్రౌపదుడు అప్పటికప్పుడు వచ్చేశాడు అర్ధరాత్రి వేళ తన పరివారంతో. రాగానే వీళ్ళు నమస్కరించారు. ఆ సమయానికే వేదవ్యాసుడు వచ్చాడు. అప్పుడు అసలు విషయం తెలిసి ద్రౌపదుడు పొంగిపోయాట. ఏ అర్జునుడి కోసం నేను తపస్సు చేశానో, ఏ అర్జునుడు అల్లుడవ్వాలని నేను కష్టపడి యజ్ఞం చేసి ఈ భామినిని కుమార్తెగా పొందానో, ఆ ప్రయత్నం నెరవేరింది. ఇప్పుడు వ్యాసుని సన్నిధానంలో ఈ అమ్మాయినిచ్చి పెళ్లి చేస్తానడగానే మేము ఐదుగురం పెళ్లి చేసుకుంటాం అన్నారట. అబ్బెబ్బాయి లబలబల ఆడిపోయాడు ఆయన. నా కూతుర్ని ఐదుగురికి ఎలా ఇస్తానండి బాబా, అధర్మం అన్నాడు ఆయన. అప్పుడు వ్యాసుడు వీళ్ళందరినీ పక్కన పెట్టి ఏకాంతంగా పక్క మందిరంలోకి తీసుకెళ్లి, నువ్వే ఆవిడ విచ్చి పెళ్లి చేయడానికి, ఆమె నీ కుమార్తె అనుకుంటున్నావు యజ్ఞగుండంలోంచి పుట్టిందని, ఆమె ఎవరో చెప్పమంటావా నీకు, పూర్వకాలంలో నారాయణి అని పేరు కలిగిన ఒక పరమసుందరీమణి ఉండేది, ఆవిడకి ఇంద్రసేన అని పేరు, నారాయణ వంశంలో పుట్టడం వల్ల నారాయణుడని ఒక ఋషి ఉన్నాడు, ఆ వంశంలో పుట్టడం వల్ల నారాయణి అంటారు. ఆవిడకి ఇంద్రసేన అని పేరు. మౌద్గల్యుడు అనే ఒక ఋషిని పెళ్లి చేసుకున్నది ఆమె. ఈ మౌద్గల్య మహర్షి శరీరం అంతా పుళ్ళు పడిపోయి కుష్ఠం వ్యాధి పీడితుడైపోయాడు ఏ పూర్వజన్మ పాపం వల్ల. ఆ నాలాయని ఇంద్రసేన భర్త కుష్ఠరోగంతో ఉన్న అసహ్యించుకోకుండా రోజు సేవ చేసి ఆయన అన్నం తిన్నాక ఎంగిలి విస్తరాకులు అన్నం తినేదట. పూర్వం భార్యలు భర్త తిన్నాక ఆ ఆకులు తినేవారు అన్నమాట. ఒకే ఆకులు తినేవారు గనక వాళ్ళు ఏకాకులు అనేవారు. తర్వాత కోపం వస్తే విడివిడిగా ఆకులు వేసుకుంటే విడాకులు అయ్యాయి అన్నమాట. ఇప్పుడు విడాకులు అనే శబ్దం అలా పుట్టింది. భార్య పొరపాటున భర్త తిన్న ఆకులో కాకుండా వేరే ఆకులు తిందంటే ఇంక విడిపోయినట్టే. అది విడాక్ 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 అంటే అది. ఆవిడ ఎప్పుడు ఆకులోనే తింటూ ఉండగా ఒకనాడు ఏం జరిగింది పొరపాటున ఈ బొటన వేలు ఊడి పడిపోయింది. కుష్ఠరోగం ఎక్కువైపోతే వేళ్ళు ఊడిపోతాయి. ఆ వేలు ఊడిపోతే కూడా అసహ్యించుకోకుండా ఆ వేలు పక్కన పెట్టి అన్నం తినగానే ఆ ఋషి ఆశ్చర్యపోయి నీలాంటి పతివ్రతను ఎక్కడా చూడాలా, నీకేం కావాలో కోరుకో అన్నట్ట. అయ్యా నిన్ను పెళ్లి చేసుకున్నప్పటి నుంచి ఈ రోగంతో ఉన్నావు, నాకు కామం మీద వాంఛ ఉన్నది, నాతో కామోపభోగాలు అనుభవించు అంది. ఆయన శక్తి తెలుసు ఆవిడికి, అందుకని వెంటనే నవ్వి నేను కుష్ఠరోగంతో ఉన్నట్టు ఇలా కనపడుతున్నాను, నాకు ఏ రోగం లేదు, నా పూర్వకర్మను ఇలా నీకు చూపించాను, మహామహిమ కలిగిన వాణ్ణి, ఇన్నాళ్లు నువ్వు చేసిన సేవకి నీకు వరమిస్తున్నానని అత్యద్భుతమైన ఇంద్రుడి వంటి ఆకారం ధరించాడు. ఒక మహారాజు కుమారుడిగా మారిపోయాడు. ఒక దివ్య విమానం సృష్టించాడు. ఈ విమానంలో అశేష పరివారం ఉన్నారు. ఈ పరివారం అంతా బాగా స్నానం చేయించి ఈవిని అలంకారం చేయగా ఆ విమానంలో రాత్రి పగలు అనే తేడా లేకుండా ఎక్కడ పడితే అక్కడ తిరుగుతూ అనేకానేక ఉద్యానవనాల్లో భోగాలు అనుభవించాడు ఆయన. 10,000 సంవత్సరాలు ఆవిడ సంతృప్తి పరిస్తే ఆవిడ 10,000 ఏళ్ళు అయ్యాక ఇంకా నాకు కామం కావాలందట, ఇక నా వల్ల కాదు, ఎందుకంటే నేను తపస్సు చేసి మోక్షం పొందాలనే నియమం నాకు అని తక్షణం ఆవిడ్ని వదిలి తపస్సు చేసుకుని శరీరాన్ని విడిచిపెట్టి పుణ్యలోకాలకు వెళ్ళిపోయాడు. ఈ దివ్యమైన భర్త నాకు మళ్లీ భర్తగా కావాలి, ఆయనతో భోగాలు అనుభవించాలి అనే ఊహతో ఆవిడ శివుడి కోసం కఠోర దీక్షతో హిమాలయ పర్వతానికి వెళ్లి తపస్సు చేసింది. ఆ తపస్సుకి మెచ్చుకున్నాడు పరమ పూజ్యుడైనటువంటి ఈశ్వరుడు, మహేశ్వరుడు, సర్వలోకేశ్వరుడు, అనాథరక్షకుడు, కరుణాసనాథుడు. ఆయన ప్రత్యక్షమయ్యాడు. ఏం వరం కావాలో కోరుకోమంటే పతి 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 అందిట 5 సార్లు చాలు అన్నాడు ఆయన. మాయిదారు కూడా 5 సార్లు పతి అన్నావు, నీకు 5 భర్తలు అవుతారని కానీ లబలబలాడి, అయ్యా నేను 5 సార్లు అన్నాను కానీ నాకు 5 మొగుళ్ళు అంటే కష్టం అండి అనగా, ఈ జన్మలో కాదు వెర్రిదానా, నువ్వు కారణ జన్మురాలివి, నువ్వు ఇక్కడ గంగానదీ తీరంలో ఉండు, ఏడుస్తూ కూర్చో, నీ దగ్గరకు ఒక మహాపురుషుడు వస్తాడు, వాడు ఇంద్రుడు, వాణ్ణి తీసుకుని నేనున్న హిమాలయ పర్వత గుహల్లోకి రా అని చెప్పి ఈయన వెంటనే కేదారం దగ్గర తీవ్రమైన మంచు గుహల్లోకి వెళ్ళిపోయాడు. ఇక్కడ నుంచి ఈవిడ శివుడు చెప్పినట్టే ఆ గంగానదీ తీరంలో కూర్చుని హర హర శంభో అని శంభుడు శివుడిని కూడా తలుచుకుని ఏడవడం మొదలెట్టేది. కొంతమంది అలా ఏడుస్తారులేండి. ఈ ఏడుపునే గుణసుందరి కథలో ఏడ్చే యక్షిణి పాత్రలో ప్రవేశపెట్టాడు. ఎవరు మహానుభావుడు? పింగళి నాగేంద్రరావు. బాగా చదువుకున్న పండితులైతేనే అలాంటి పాత్రలు సృష్టించగలరు, సామాన్యుల వల్ల కాదు. ఈవిడ ఏడుస్తూ ఉందిట. ఆవిడ ఏడ్చినప్పుడల్లా కన్నీళ్లు నదిలో పడేవి. ఈ నదిలో పడిన కన్నీళ్లు శివుడి అనుగ్రహంతో బంగారపు తామర పువ్వులైపోయి కొట్టుకుపోతున్నాయి. ఒకరోజున ఇంద్రుడు భూలోక సంచారానికి వచ్చాడు. చూస్తే అక్కడ బంగారపు పువ్వులు కొట్టుకొస్తున్నాయిట. ఎవర్రా బంగారపు పువ్వులు ఇలాగా నదిలో పారేస్తున్నారని ఎగువకొచ్చాడు. చూస్తే అక్కడ నాలాయని ఇంద్రసేన కనపడింది. సుందరి ఎందుకు ఏడుస్తున్నావు అన్నాడు ఇంద్రుడు. ఎందుక, మీరు నాతో వస్తే ఒక విచిత్రం చూపిస్తాను, శివుడు చెప్పాడుగా నా దగ్గర తీసుకురమ్మని, ఇంద్రుడు వస్తాడు వాడిని తీసుకురమ్మని చెప్పడం వల్ల అక్కడికి బయలుదేరి రండి నాతో అందిట. సరే రమ్మన్నాడు. ఆవిడతో బయలుదేరాడు. ముందు ఇంద్రసేన, వెనక ఇంద్రుడు బయలుదేరారట. అలా వెళ్ళి వెళ్ళి కేదారంలో ఆ కేదారేశ్వర ప్రాంగణం దాటి ఇంకా చాలా లోపల అగాధమైన మంచు గుహల్లోకి తీసుకువెళ్ళింది ఆమె. ఆ మంచు గుహల్లోకి వెళ్ళగా అక్కడ ఒక గుహ దగ్గర ఉన్న మంచు తిన్ని మీద, అంత మంచు అది, ఆ దిమ్మ మీద అందమైన నవయువకుడు, పరమసుందరుడు, అద్భుత స్వరూపుడు, మహాసౌందర్యంతో ఉన్నాడు, మహాకిరీటం ధరించి ఉన్నాడు, 10 చేతులు 5 తలలతో పక్కన ఒక సుందరిని కూర్చోబెట్టుకుని సరదాగా పాచికలాడుతున్నాడు. ఇంకా అటువంటి యువకుడిని ఎవరు చూడలేరు. ఆ యువకుడు ఇలా చూసి ఇంద్రుడిని మళ్ళీ పాచికలాడుతున్నట్ట. ఇంద్రుడికి మండిపోయింది. ఎవడవరా నీవు, నేను 3 లోకాలని పరిపాలించే ఇంద్రుణ్ణి, దేవేంద్రుణ్ణి వస్తే లేచి నిలబడవా, నీ అంతం చూస్తానేమనుకుంటావో, లేచి నిలబడి నమస్కరించన్నట్ట. అయినా ఆయన మాట్లాడలా. ఏయ్ వజ్రం ఎత్తనా అన్నాడు ఆయన ఇంద్రుడు. ఇంద్రుడు వజ్రం ఎత్తనా అనగానే పక్కనున్న భార్యకేసి చూసి ఎవడే వీడిని దాకొట్టుంచి అరుస్తున్నాడు, వెళ్ళి వాడిని ఈడ్చుకురా అనగానే ఆ పక్కనున్న ఆవిడ వెళ్ళి నెత్తి మీదలో కొట్టిందిట ఇంద్రుణ్ణి. ఢామ్మని కింద పడ్డాడు, ఇక లేస్తే కొట్టువాడు. కింద పడిపోయి కొట్టుకుంటూ ఉంటే జాలిపడ్డాడు ఆ పురుషుడు. అప్పటికి ఇంద్రుడికి అర్థమైంది, ఆది పురుషుడా మహేశ వ్యోమకేశ, ఇప్పుడు అర్థమైంది నాయన, ఈ హిమాలయ పర్వత గుహలలో ఉండే ఆది పురుషుడివి, మహేశ్వరుడివి, వ్యోమకేశుడివి, ఆకాశమే నీ జుట్టు, నువ్వే అనేక పర్యాయాలు అనేక రూపాల్లో ఉంటావు. వటవృక్షం కింద మేధాదక్షిణామూర్తిగా యువకుడిగా కూర్చుని ముసలాళ్లైన ఋషులకి పాఠం చెప్పేవాడివి నువ్వే. పార్వతీదేవిని యువతిగా చేసి మహారాజు కామేశ్వరుడనే పేరుతో కూర్చునున్నావు. రాజాధిరాజాయ ప్రసహ్య సాహిని అని చెప్పి కామేశ్వరో వై శ్రవణోదధాతు అని చెప్పే కామేశ్వరుడి రూపంలో కనబడ్డాడు ఇప్పుడు ఆయన. మంచి అందమైన కిరీటం పెట్టుకుని ఉంటాడు. ఆ కిరీటం పెట్టుకున్న ఆ సౌందర్యాన్ని చూచి నేను కనిపెట్టలేక ఎవడో కుర్రాడు మహారాజు నన్ను ధిక్కరిస్తున్నాడు అనుకున్నాను, నన్ను రక్షించమని ఆ పార్వతీ పరమేశ్వరుల కాళ్ళు పట్టుకోగానే ఆయన చిరునవ్వు నవ్వి, భవిష్యత్తులో ఒక కారణం కోసం నిన్ను ఇక్కడికి రప్పించాను. యమధర్మరాజు గారు సత్రయాగం అనే యాగం చేశాడు. ఆ యాగం 1000 ఏళ్ళు చేసినంతకాలం ఆయన చచ్చిపోయిన పాపాత్ములు ఎవరిని ప్రాణం తీయటం లేదట. యముడు యజ్ఞంలో కూర్చున్నాడు, యజ్ఞంలో కూర్చున్నవాడు ఏమవుతుంది, బయటికి వెళ్ళకూడదు. పురాణం చెప్పేవాడు మధ్యలో లేచి ఫోన్ ఎత్తుతాడా, ఎత్తడు కదా. అలాగా అందుకని సత్రయాగంలో ఉన్నంతకాలం ఆయన కదలకపోతే ఈ భూలోకంలో రాక్షసులు పాపాత్ములకి సంతానం పెరిగిపోయింది, వీళ్ళకి ఆయువు తీరింది, కానీ వాళ్ళను ప్రాణం తీసి పట్టుకెళ్ళేవాడు లేడు. యముడు చెబితే కానీ ఆయన శిష్యులు చేయరు, డాక్టర్ గారు చెబితే కానీ నెట్ ఓపెన్ చేయవరు నన్ను వాళ్ళు ఎవరు కూడా. ఇంచేతంటే అది నియమం అది. అంచేత యమధర్మరాజు గారు చెప్పకుండా ఏ పని పొరపాటు కూడా యమకింకరులు చెయ్యనివ్వరు. అంచేత యమకింకరులు చేయకపోవటం వల్ల జనం పెరిగిపోయారు, భూమంతా భారం ఎక్కువైపోయింది. అప్పుడు భూదేవి నా దగ్గర వరపెట్టింది, అప్పుడు నేను తొందరలో ఇంద్రుణ్ణి 5 రూపాల్లో భూమికి పంపిస్తాను, అప్పుడు భూలోకంలో ఘోర యుద్ధం అవుతుంది, ఆ యుద్ధంలో సర్వనాశనం అయిపోతుంది, భూభారం తగ్గుతుందని చెప్పాను. అదిగో ఆ యమధర్మరాజు గారి యజ్ఞం పూర్తవుతున్నది. ఇంద్ర, అందుకని నేను నిన్ను ఇక్కడికి పిలిపించాను. ఈవిడ ఇంద్రసేన, నీ భార్య శచీదేవి వంశతో పుట్టింది, ముద్గలుడనే మహర్షిని పెళ్లి చేసుకున్నది, కామన్ తీరక తపస్సు చేసింది, నేను మెచ్చుకుని ఈ పరమ పతివ్రతకు 5 భర్తలు ఇస్తానన్నాను. నీ శరీరాన్ని 5 గురుగా మారుస్తున్నాను, ఇంద్ర, యమ, అనిల, అశ్విని దేవతల రూపంలోకి. ఈ 5 రూపములలో 5 తేజస్సులతో నువ్వు భవిష్యత్తులో కుమారుణ్ణి కందువుగాగా. అనగానే నేను 5 గురెలా అవుతానండి అన్నట్ట. నీ మొహం అసలు నువ్వెంత, నీ బతికెంత చూడని ఇంద్రుణ్ణి ఆ పక్కనున్న గుహలోకి తీసుకెళ్లాడు. ఆ గుహలో అచ్చ ఇంద్రుడిలాగే 4 నిద్రపోతున్నారట, సేమ్ టు సేమ్ ఇంద్రుడు. ఇంద్రుడికి మతిపోయింది, వీళ్ళెవరంటే నువ్వు ఇంద్రుడివి కాదు, నిన్న పదవిలో కూర్చోబెట్టా, ఇలాంటి ఎంతో మంది ఇంద్రుడు ఉన్నారు, నన్ను నేను నా తపశ్శక్తితో ఎవరు గొప్పవాడు అనుకుంటే వాడిని పదవిలో పెడతా, ఆ మహిమలు నీకు అర్థం కావు, ఎప్పటికైనా నా మాట విని వేళ్లలో నీ శక్తిని ప్రవేశపెట్టుకో, నువ్వు భూలోకంలో ఆవిర్భవించు అనగా ఇంద్రుడు తథాస్తు అన్నాడు. అదిగో ఆ ఇంద్రసేనయే ఈ ద్రౌపదిగా పుట్టింది. ఆ ఇంద్రుణ్ణి ఇంద్రుడిగాను, యమధర్మరాజుగాను, వాయుదేవునిగాను, అశ్విని దేవతలనే 2 గాను 5 తేజస్సులుగా మార్చి ఆ 5 గురిని తమ తమ శక్తులతో భూలోకంలో ధర్మరాజు గారి అంశతో యమధర్మరాజు గారి అంశతో మన ధర్మరాజు యుధిష్ఠిరుడు, అనిలాంశతో వాయుపుత్రుడు భీముడు, ఇంద్రాంశతో అర్జునుడు, దస్యుల అనగా అశ్విని దేవతలంశతో నకుల సహదేవులు జన్మించారు. 5 గురు ఒకటే, అందరిలో ఉన్న మహాతేజస్సు దేవేంద్రుడిలో ఉన్న పూర్ణకల్పమే, దానిని ఇంద్రుడిలా పుట్టించాడు. కారణజన్ములు వాళ్ళు, వాళ్లని నువ్వు భార్యాభర్తల్ని చెయ్యవలసిందే కాదనే అధికారం నీకు లేదు అనగా ద్రౌపదుడు తెల్లబోయాట. ఇంకా నీకు నమ్మకం లేకపోతే చూడు అని కళ్ళ మీద చెయ్యి పెట్టగానే అక్కడ గుహలో నిద్రపోతున్న 5 ఇంద్రుల శరీరాలు, ఆ బయట పాచికలాడుతున్న పార్వతీ పరమేశ్వరులు, ఈ దృశ్యమంతా కనబడి పులకించిపోయి హరహర మహాదేవ శంభో అని ఒక్క పెద్ద పెట్టున ధ్వని చేసి ఈ పెళ్లి ఒప్పుకుంటున్నాను అన్నాడు. ఇదంతా రహస్యంగా ఎందుకు చెప్పాడు, పాండవులకి తెలియకూడదు, వాళ్ళెవరో అప్పుడే తెలియకూడదు, తెలిస్తే కొన్ని ప్రమాదాలు ఉన్నాయి. అందుకని ఎంత గొప్పవాడైనా వాడు గొప్పవాడనే విషయం సమయం వచ్చినప్పుడే బయటపడాలి. వీళ్ళని బయటికి తీసుకొచ్చారు, శుభలగ్నం ఏర్పాటు చేశారు. ఆ శుభలగ్నంలో పాండవులు 5 వరుసగా ద్రౌపదిని పెళ్లి చేసుకున్నారు. ఆ 5 కలిసి ఆవిడ పవిత్రంగా కాలక్షేపం చేస్తూ ఉండగా అక్కడికి శ్రీకృష్ణ పరమాత్ముడు వచ్చాడు. వచ్చి కానుకలిచ్చాడు, కుంతీదేవిని గౌరవించాడు. బలరామాదులు పొంగిపోయారు, ఎంత శుభదినం, పెళ్లి చూశామనుకున్నారట. ఇప్పుడు కృష్ణుడు, బలరాముడు, యాదవులు, ఓ పక్కన ద్రుపదరాజు గారి బలం, దృష్టజ్యుమ్నుడు బావమరిది, మహానుభావులు బ్రాహ్మణోత్తములు, వేదవ్యాసుడు, పాండవులు, కుంతి, ఇంత మహాపరివారంతో కలిసి వాళ్ళు హాయిగా కామోపభోగాలతో సుఖంగా గడుపుతున్నారు పవిత్ర ప్రదేశంలో, పాంచాల దేశంలో. ఇంకా రేపు అర్జునుడి తీర్థయాత్రలు, ఖాండవ వన దహనం, ఇటువంటి అనేక అనేక దివ్య కథలున్నాయి. ఆఖరు రోజు కార్యక్రమం, మొత్తం మీద మహాభారతం ఆదిపర్వం భగవద్ అనుగ్రహంతో నిర్విఘ్నంగా కేశవస్వామి శ్రీదేవి భూదేవి సమేతంగా ఊరేగుతూ భుజస్కంధాల మీదకి వచ్చి పవిత్రంగా నడిపిస్తున్నాడు వేదవ్యాస మహర్షి. నడుపుతున్నది నడిపిస్తున్నది అంతా వేదవ్యాసుడు. వ్యాసో నారాయణో హరిహి, వ్యాసుడంటే సాక్షాత్తు విష్ణువు. ఆ విష్ణువు ఇంతమంది విష్ణువులుగా మారి చేయిస్తున్న ఈ మహాయజ్ఞం, ఇది యజ్ఞం. ఈ యజ్ఞం అనే మాట కర్ణపర్వంలో వాడాడు. అనలుడు భాస్కరుండును సుధాంసుడు అధ్వర సంప్రవర్తకుల్ వినుము నరేంద్ర ఈ క్రతువు విష్ణుమయంబు, ఇది నిర్వహించి అర్జునుడును కర్ణుడున్ సమర రూపమునన్, కర్ణపర్వంలో అంటాడన్నమాట. ఏమని, ఈ మహాభారతం అంతా ఒక యజ్ఞంట, ఇప్పుడు మీరు చేస్తున్నదంతా యజ్ఞం. ఈ యజ్ఞానికి అగ్నిహోత్రుడు, సూర్యుడు, చంద్రుడు వీళ్ళు అర్ధరాన్ని నిర్వహిస్తున్నారు. ఊరికి యుద్ధ రూపంలో నిర్వహిస్తున్నది అర్జునుడు కర్ణుడు, కానీ ఇదంతా విష్ణుమయం. ఈ యజ్ఞం అంతా విష్ణుమయం. విష్ణుమయమైన యజ్ఞం అని నేను చాలాసార్లు లోపల అనుకున్నాను. అది నిజం నిజం నిజమని కేశవుడు నిరూపించాడు. వాడు ఇది నాకు రెండోసారి తిరుపతిలో జరుగుతుంటే తిరుపతి వెంకటేశ్వర స్వామి అన్నమాచార్య కళామందిరం దగ్గరికి వేంచేశాడు ఆ ఉత్సవమూర్తి. ఇవాళ సాక్షాత్తు కేశవస్వామి రావడం నిజంగా ఇది అపూర్వం. డాక్టర్ గారికి ఏదో ఒక అత్యద్భుత దివ్యశక్తి ఆవహించి ఈ మార్గంలోకి మళ్లించి ఈ కార్యక్రమం నడిపిస్తున్నది. ఆయన నడిపిస్తున్నాడంటే ఆయనతో పాటు మీరందరూ కూడా వింటున్నారు కాబట్టి, ఊ అంటున్నారు కాబట్టి చేయగలుగుతారు ఆయనైనా కాబట్టి. అందరికీ పేరు పేరున అనేక మంగళాశాసనాలు ఇస్తూ ఎవరైనా ఇంత ఘనకార్యం నిర్వహిస్తున్నాడంటే పక్కనున్న భార్య, ఆయన ఇల్లాలు కృష్ణకుమారి గారి యొక్క అపూర్వమైన సహకారమే, సాహచర్యమే ఈ పవిత్ర కార్యక్రమం నిర్వహింపజేస్తున్నదని మరొక్కసారి భావిస్తూ, ఇంతటికీ మూలకారకులైన వాళ్ళ పితృదేవతల్ని మనం రోజూ సంస్మరించుకుంటున్నాం. మరొక్కసారి అందరికీ శుభమస్తు, అవిఘ్నమస్తు, సమస్త సన్మంగళాని సంతు. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయ్యేన మార్గేణ మహీం మహీషాః. గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం. లోకా సమస్త సుఖినో భవంతు.
మంగళం జయ మంగళం మా నల్లనయ్యకు మంగళం, మంగళం జయ మంగళం మా నల్లనయ్యకు మంగళం, మంగళం జయ మంగళం మా కృష్ణ స్వామికి మంగళం, మంగళం జయ మంగళం మా కృష్ణ స్వామికి మంగళం, మంగళం జయ మంగళం మా నల్లనయ్యకు మంగళం. శిరమునందున మెరయుచుండెడి నెమలిపించకు మంగళం, శిరమునందున మెరయుచుండెడి